ஸ்ரீமகாகணாதிபதயே நமஹ, ஸ்ரீமகாசரஸ்வத்யை நம, ஸ்ரீசிவாய விஷ்ணுரூபாய குரவே நம, ஸ்ரீமகாகாளி மகாலட்சுமி மகாஸ்வர சரஸ்வதீஸ்வரூப ஜெகதம்பாயை நம. விஸ்வேஷம் மாதவண்டுண்டிம் தண்டபாணிஞ்ச பைரவம் வந்தே காசியம் குஹாம் கங்காம் பவானீம் மணிகர்ணிகாம் பூமிஸ்தாபி நயத்ர பூஹும் த்ரிதிவதோப்சுச்சைரதஸ்தாபியா யா பத்தா புவி முக்திதாஸ்யுரமிருதம் யஸ்யம்ருதாயந்தவ யா நித்யம் த்ரிஜகத் பவித்ர தடினீ தீரே சுரைஸ் சேவ்யதே சா காசீ திரிபுராரி ராஜநகரீ பாயாதபாயஜகத். ஆனந்தமானந்தவனே வசந்தம் ஆனந்தகந்தம் ஹதபாபவிருந்தம் வாராணசீ நாதமநாதநாதம் ஸ்ரீவிஸ்வநாதம் சரணம் பிரபத்யே. ஓம் நம புண்டரீகாட்ச பாக்யாந்தஸ்ய உச்சதாயினே சஹஸ்ரசீர்ஷா புருஷ சஹஸ்ராட்ச சஹஸ்ரபாத் நமாமிதே பதத்வந்த்வம் சர்வத்வந்த்வ நிவாரகம் நிர்த்வந்த்வயா தியா விஷ்ணோ ஜிஷ்ணுவாதி சுரவந்திதா மாதர் பவானி தவ பாதரஜோ பவானி மாதர் பவானி தவ தாசதரோ பவானி மாதர் பவானி ந பவானி யதா பவிஸ்மின் தத்பாக் பவான்யனுதினம் ந புனர்பவானி. அன்னபூர்ணே சதாபூர்ணே சங்கர பிராணவல்லபே ஞான வைராக்ய சித்யர்த்தம் பிக்ஷாம் தேஹி ச பார்வதி தேவி சுரேஸ்வரி பகவதி கங்கே த்ரிபுவனதாரிணி தரளதரங்கே சங்கர மௌளி விஹாரிணி விமலே மமமதிராஸ்தாம் தவ சரணயுகளே. டுண்டிராஜம் கணேசானம் சர்வ விக்னௌகநாசனம் தம் வந்தே விஸ்வநாதஸ்ய பிரியபுத்திரம் சிவாப்தயே தேவராஜ சேவியமான பாவனங்கிரி பங்கஜம் வியாழயஜ்ஞ சூத்ரம் இந்துசேகரம் கிருபாகரம் நாரதாதி யோகி பிருந்த வந்திதம் திகம்பரம் காசிகாபுராதிநாத காலபைரவம் பஜே. ரத்னபத்ராங்கஜோத்பூதம் பூர்ணபத்ரசுதோத்தமம் விஸ்வேஸ்வர பிரியம் யக்ஷம் வந்தேஹம் தண்டநாயகம் ஸ்ரீ சர்வௌகநாசினீம் தேவீம் நமாமி மணிகர்ணிகாம் மோட்சதாத்ரீம் பூததமாம் ஸ்ரேயோ ரூபாம் சிவப்ரியம் சாரதா சாரதாம்பூஜ வதனா வதனாம்புஜே சர்வதா சர்வதா அஸ்மாக்கம் சந்நிதி சந்நிதிங் க்ரியாத் குரவே சர்வலோகானாம் பிஷஜே பவரோகிணம் நிதயே சர்வ வித்யானாம் தட்சிணாமூர்த்தயே நம. வியாசம் வசிஷ்ட நப்தாரம் சக்தே பௌத்ரமகல்மஷம் பராசராத்மஜம் வந்தே சுகதாதம் தபோநிதிம் ஸ்ருதிஸ்மிருதி புராணானாம் ஆலயம் கருணாலயம் நமாமி பகவத் பாத சங்கரம் லோகசங்கரம் நாராயண சமாரம்பாம் வியாச சங்கர மத்யமாம் அஸ்மதாச்சாரிய பர்யந்தம் வந்தே குரு பரம்பராம். அஜ்ஞானாம் ஜ்ஞானவீ தீர்த்தம் வித்யா தீர்த்தம் விவேகினாம் சர்வேஷாம் சுகதம் தீர்த்தம் பாரதி தீர்த்தமாஸ்ரயே. ஸ்ரீ 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 பாரதி தீர்த்த மகாஸ்வாமி ஸ்ரீச்சரணலகு ஸ்ரீ 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 விதுசேகர பாரதி சுவாமி வாரி யொக்க பாத பத்மములకు சபக்திகங்கா நமஸ்கரிஞ்சி காசிகண்ட பிரவச்சனம் ప్రారంభించుకుంటూ ఉన్నాం. சபாயே நம. லோபாமுத்ரதோ அகஸ்த்ய மகர்ஷி ஆம் அடிகினட்டுவண்டி பிரச்சனகு சமாதானங்க மிகிலினட்டுவண்டி புண்ணியக்ஷேத்ராலு அயோத்தியா முதலைனட்டுவண்டி புண்ணியக்ஷேத்ராலலோ சாலோக்ய சாரூப்ய சாமீப்ய முக்துலு மாத்திரமே வஸ்தாயி. சாயுஜ்ய முக்தி ஒக்க காசிலோனே சம்பவிஸ்துந்தி அனேட்டுவண்டி விஷயானிக்கு உதாஹரண பூர்வகங்க சிவசர்ம உபாக்கியானம் செப்படம் ப்ராரம்பிச்சார். சிவசர்ம மதுரா நகரம்லோ புட்டினட்டுவண்டி வாடு, சர்வசாஸ்திரமுலு அபியசிச்சினட்டுவண்டி வாடு, சதாச்சார பராயணுடு, வார்த்தக்யம்லோ சின்னகா இப்படிக்கே சாலா வயசு தாட்டிந்தே இங்கா நேனு செய்யவலசினது செய்யலேது அனு செப்பி என்னோ காரியக்ரமமுலு சேசினா சந்திருப்தி லேக நன்னு தரிசுக்குண்டேட்டுவண்டி தரிம்பபடேட்டுவண்டி இங்க மார்க்கம் சூசுக்கோவாலி அனேட்டுவண்டி அபிப்பிராயத்தோ மதுரா நகரம் நுண்டி பயல்தேறாடு. ஆலோசனை செய்யாடு எக்கடிக்கு வெள்ளாலே அனு. సప్తపురి యాత్ర చేద్దాం, అక్కడ అన్ని తీర్థములు ఉన్నాయి, ఈ బ్రహ్మాండంలో ఉన్న అన్ని క్షేత్రాలు దర్శించాలంటే సాధ్యమయ్యే పని కాదు, ముందు ముఖ్యంగా మధుర మొదలైనటువంటి అయోధ్య మధుర ఈ సప్తపురి యాత్ర చేద్దామని బయలుదేరాడు. చిన్నగా సప్తపురి యాత్ర చేశాడు. ఈ సప్తపురి యాత్ర చేసినటువంటి సందర్భంలో కాశీలో ఒక సంవత్సరం కాలం అక్కడ ఉండి ప్రతిరోజు యాత్రలు చేస్తూ అనేకమైనటువంటి విషయం అక్కడ ఉన్నటువంటి లింగములను, అక్కడ ఉన్న దేవతామూర్తులను, అక్కడ ఉన్న తీర్థములను ఇవన్నీ కూడా సేవించాడు. కానీ మరి భవిష్యత్తు ఈ జన్మలో అతనికి సాయుధ్యముక్తి వచ్చేటువంటి అదృష్టం లేదు ఆ మహామాయ యొక్క ప్రభావం చేతను. ఆ కారణంగా కాశీలో మహిమ తెలిసి కూడా సర్వశాస్త్రాలు చదువుకొని సర్వప్రమాణంగా కాశీ మహిమను ఎరింగి కూడా ఆ భవిష్యత్ విశేషం చేతను కాశీని విడిచి ఇంకా నాలుగు ఉన్నాయి కదా మోక్షపురులు అని చెప్పి అవన్నీ కూడా సేవించి చివరికి హరిద్వారంలో మరణించారు. ఆయన తర్వాత విష్ణుదూతలు వచ్చి విమానంలో ఎక్కించుకొని సారూప్యముక్తిని ఇచ్చినటువంటి వారే విమానంలో తీసుకుని వెళుతూ ఉన్నారు. ఆ దారిలో వరుసగా లోకాలన్నీ వస్తున్నాయి వైకుంఠానికి వెళుతూ ఉంటే ఆ లోకాలన్నిటినీ కూడా శివశర్మకు విష్ణుదూతలు చెబుతూ ఉన్నారు. పుణ్యశీలుడు సుశీలుడు చెబుతూ ఉన్నారు. పిశాచ లోకంలో ఎవరెవరు వస్తారో ఆ విషయాలన్నీ చెప్పారు. గుక్షిక లోకంలో ఎవరెవరు ఉంటారో అక్కడ విషయాలన్నీ చెప్పారు. ఆ తర్వాత విద్యాధర లోకానికి వెళ్ళింది, అప్సరసుల యొక్క లోకానికి వెళ్ళింది, సూర్యలోకానికి వెళ్ళింది. ఆయా లోకాలలో ఉన్నటువంటి విషయాలన్నీ కూడా వివరించడం జరిగింది. ఇప్పుడు ఈ విమానం వైకుంఠానికి వెళుతూ వెళుతూ అమరావతి నగరం దగ్గరికి చేరుకుంది. ఈ మధ్యలోనే యమధర్మరాజు స్వయంగా వచ్చి ఈయన ముక్తి మొదటి నుంచి స్వధర్మాచార పరాయణుడు, అంతేగాక ముక్తిపురములన్నిటినీ కూడా సప్తపురులను సేవించాడు మహానుభావుడు. ప్రయాగలో చక్కగా మాఘమాసం అంతా కూడా ఉన్నాడు ఈ మహానుభావుడు. కాశీలో సంవత్సరకాలం ఉన్నాడని ఇతని ఎదురు వచ్చి ఇతని గుణగణాలను మెచ్చుకొని ఆయన కాస్త ఇతని ఈయన యొక్క నీకేం కావాలంటే అది నేను చేసి పెడతానని చెప్పి విష్ణుదూతల యొక్క అనుగ్రహం తీసుకొని యమధర్మరాజు కూడా వెళ్ళిపోయినాడు. ఇదంతా కూడానే అయోధ్య మధుర మొదలైనటువంటి ముక్తిక్షేత్ర దర్శనం వల్ల స్వధర్మాచరణం వల్ల శివశక్తికి అంత మహామహిమ ప్రభావ సంపన్నుడైనటువంటి వాడైనాడు. ఆ తర్వాత దేవేంద్రుని నగరమైన స్వర్గ రాజధాని అయినటువంటి అమరావతి నగరం దర్శించింది. ఎప్పుడైతే అమరావతి నగరం కనిపించిందో వెంటనే ఇది ఏ నగరము, ఏమిటి ఇక్కడ విశేషాలు, చాలా తేజస్సుగా ఉన్నది అని చెప్పి అడగటం జరిగింది. అప్పుడు చెబుతూ ఉన్నాడు, గణములు చెబుతూ ఉన్నారు ఇద్దరు కూడా, సుశీలుడును పుణ్యశీలుడు విష్ణుదూతలు, విమానం వెళుతూనే ఉంది, అమరావతి నగరాన్ని గురించి చెబుతూ ఉన్నారు. శివశర్మన్ మహాభాగ సుతీర్థ ఫలితద్రుమ లోకోత్ర రమతే విప్రం సహస్రాక్ష పురోత్వీయం. ఇది దేవేంద్రుడి యొక్క పురమయ్యా, నువ్వు మహానుభావుడివి, మంచి తీర్థములలో నువ్వు చక్కగా సేవించడం వల్ల నీ యొక్క పుణ్యం అనేటువంటి ఆ వృక్షం చక్కగా పుష్పించేటువంటి పరిస్థితికి వచ్చింది. ఈ నగరాన్ని దేవతాశిల్పి అయినటువంటి విశ్వకర్మ నిర్మాణం చేశాడు. దివాపి కౌముదీ యస్యా సౌధశ్రేణి శ్రియం చరేత్. ఇక్కడ ఉన్నటువంటి సౌధముల యొక్క పైభాగముల మీద పగటి పూట కూడానే చంద్రుని యొక్క జ్యోత్స్నలు విరజిమ్ముతూ ఉంటూ ఉంటాయి. ఇక్కడ అమావాస్య నాడు కూడా ఇక్కడ చంద్రుడు తన యొక్క కిరణముల యొక్క కాంతిని ఈ నగరంలో ప్రసరింపజేస్తూ ఉంటాడు. తదా స్వప్రేయసిం జ్యోత్స్నాం సౌధే సౌధేశ్వేషు నిగృహయేత్ తదక్షభిత్తౌ. అక్కడ స్వచ్ఛమైనటువంటి ఆ భవనముల యొక్క గోడలు ఉన్నాయి, కుడ్యములు ఉన్నాయి, అవన్నీ కూడా తెల్లగా చంద్రకాంతపురాలతో అవన్నీ నిర్మితమై ఉన్నాయి. ఆ దేవతాంగనలు ఆ భిత్తిగల యందు తమ యొక్క ముఖములను చూసుకొని తమని ప్రతిబింబాలను చూసుకొని పరస్త్రీలు అనేటువంటి భావంతో అంత స్వచ్ఛంగా ఉన్నాయన్నమాట. అక్కడ ఉన్నటువంటి కుడ్యములన్నీ కూడా వాళ్ళ లోపలికి వెళ్లకుండా ఆగిపోతూ ఉన్నారు. హర్మ్యేషు నీలమణిభిర్ నిర్మితేష్వేవ నిర్భయం. అవన్నీ కూడా ఇంద్రనీలమణులతో శోభిస్తూ ఉన్నాయి. అక్కడ ఉన్నటువంటి ఆ భవనాలన్నీ కూడా ఆ నీల కాంతులన్నీ కూడా ఆ గృహముల యొక్క భవనముల యొక్క మధ్యభాగంలో అవన్నీ కూడా వ్యాపించి ఉన్నాయి. ఎలా ఉన్నాయా అంటే అంధకారం అనేటువంటిది ఈ భవనముల యొక్క మధ్య దాక్కున్నదా అన్నట్లుగా ఉన్నది ఆ ఇంద్రనీలమణుల కాంతులతో విరాజిల్లుతూ ఆ భవనాలన్నీ కూడా. అక్కడ ఉన్నటువంటి దేవతలందరూ కూడా చంద్రకాంతపు శిలల నుండి జాలువారిన స్వచ్ఛమైన నీటిని త్రాగుతూ ఉంటారటండి. మామూలుగా ఇతర జలాలు తాగరు వాళ్ళు. రాత్రిపూట చంద్రోదయ ఎప్పుడు ఉంటున్నాడు కదా అక్కడ చంద్రుడు. ఆ చంద్రుని యొక్క జ్యోత్సనలకు చంద్రకాంతమణులు అవన్నీ కూడా నదులై స్రవిస్తూ ఉంటాయి. ఆ జలాన్ని మాత్రమే అక్కడ ఉన్నటువంటి వాళ్ళు, దేవలోకంలో ఉన్నటువంటి వాళ్ళు త్రాగుతూ ఉంటారు. కలశములు కలశముల కొద్దీ తీసుకొస్తూ వాటితోటి వాళ్ళు స్నానాదులని నిర్వర్తిస్తారు. ఇక్కడ చేనేత కార్మికులు ఉండరు ఇక్కడ. అలాగే బంగారు వస్తువులు చేసేటువంటి విశ్వబ్రాహ్మణులు కంసలి భక్తులు ఇక్కడ ఉండరు. కారణం ఏమిటా అంటే కల్పవృక్షం ఉన్నది, కావలసినవన్నీ కూడా అవే సమర్పిస్తూ ఉంటుంది ఇక్కడ. ఇక్కడ జ్యోతిష్కులు లేరు. కారణం ఏమిటంటే ఇక్కడ చింతామణి ఉంది. ఎవరికి ఏ చింతలు వచ్చినా ఏమి చేయాలో అవన్నీ కూడా లెక్కలన్నీ వేసి ఆ చింతామణియే వాటికి సమకూరుస్తూ ఉంటుంది. ఇక్కడ వంటలు చేసేవాళ్ళు లేరు బాగా మంచి రుచికరంగా. కారణం ఏమిటంటే ఇక్కడ కామధేను ఉంది, చక్కగా భోజనాలన్నీ సమర్పిస్తూ ఉంటుంది ఈ స్వర్గలోకంలో, ఈ అమరావతి నగరంలో. ఇక్కడ అశ్వ ఉచ్చేశ్వరం అనేటువంటి తెల్లని కాంతితో విరాజిల్లేటువంటి గుర్ర అశ్వం అశ్వరాజం ఉన్నది. అది క్షీరసాగరంలో నుంచి ఆవిర్భవించింది. అలాగే నాలుగు దంతములు కలిగినటువంటి ఐరావతం కూడా ఇక్కడ ఉంటూ ఉంటుంది. ఇది రెండవ కైలాసమా అన్నట్లుగా మహోన్నతమైనటువంటి దేహంతో ఐరావతం ప్రకాశిస్తూ ఉంటుంది. వృక్షరత్నమైనటువంటి పారిజాతం ఉన్నది ఇక్కడ. స్త్రీరత్నమైనటువంటి ఊర్వశీ అనేటువంటి అప్సరస ఇక్కడ ఉన్నది. వనముల కోల్లోకంలా శ్రేష్టమైనటువంటి నందన ఉద్యానవనం ఇక్కడ ఉన్నది. మందాకిని నది ఉన్నది. గంగా స్వర్గలోకంలో మందాకిని అనే పేరుతో వ్యవహరింపబడుతుంది. అలాగే భూలోకంలో భాగీరథి అనే పేరుతో వ్యవహరింపబడుతుంది. గంగా అని కూడా నామధేయం ఉంది. గాం గత గంగా అంటే ఈ భూమిపైకి వచ్చింది కాబట్టి దానికి గంగా అనే నామధేయం కూడా ఉన్నది. పాతాళలోకంలో భోగవతి అనే పేరుతో ఇది పిలువబడుతూ ఉంటుంది. ఇక్కడ మందాకిని అనే పేరుతో మరి త్రిలోకపావని అయినటువంటి గంగానది ఇక్కడ ప్రవహిస్తూ ఉన్నది. ఇక్కడ 33 కోట్ల దేవతలు దేవేంద్రుడు ఏం చెబుతాడా ఆజ్ఞను నిర్వహిద్దామని ప్రతీక్షిస్తూ ఉంటారు ఎప్పుడూ కూడా. స్వర్గంలో ఇంద్ర పదవి కంటే గొప్పదైనటువంటి పదవి లేదు. ఇది సర్వోత్కృష్టమైనటువంటి పదవి. ఇది యజ్జత్రిలోక్య ఐశ్వర్యం తత్తుల్యమనేనహి. త్రిలోక ఐశ్వర్యం కూడా అమరావతి ఐశ్వర్యంతో సమానం కాదు. దీని యొక్క పవిత్రత చెప్పాలంటే 100 అశ్వమేధ యాగములు చేస్తే ఎటువంటి పవిత్రత వస్తుందో అటువంటి పవిత్రమైనటువంటిది ఈ యొక్క అమరావతి నగరం. అష్టదిక్పాలకులు ఉన్నారు. అష్టదిక్పాలకుల నగరాలు అగ్నిహోత్రుడి యొక్క రాజధాని అర్చిష్మతి నగరం, అలాగే సంయమిని యమధర్మరాజు యొక్క రాజధాని, అలాగే పుణ్యవతి నిరుతి ఉన్నాడు ఆ దిక్పాలకుడి యొక్క రాజధాని ఇది, అలాగే అమలావతి అనేటువంటిది వరుణుని యొక్క అది రాజధాని, అలాగే గంధవతి అనేటువంటిది వాయుదేవుని యొక్క ఇది, అలకాపట్టణం కుబేరుడి యొక్క రాజధాని. ఈ 7 రాజధానులు కూడా ఈ అమరావతి యొక్క వైభవంతో సరితూగవు. అయమేవ సహస్రాక్షస్తు అయమేవ దివస్పతి. ఈయనే సహస్రాక్షుడు అంటారు. ఈయననే స్వర్గానికి అధిపతి కాబట్టి దివస్పతి అంటారు. ఈయన అశ్వమే యజ్ఞములు చేసి ఈ పదవిని పొందాడు కాబట్టి ఈయననే శతక్రతు అని కూడా అంటూ ఉంటారు. సప్తలోకపాలకులందరూ కూడా ఈయన్ని సేవిస్తూ ఉంటారు. నారదాది మునులందరూ కూడా ఈ దేవేంద్రుని త్రిలోకాధిపతిని ఆశీర్వదిస్తూ ఉంటారు. ఈ లోకం అమరావతి లోకం, అమరావతి పట్టణం, ఈ స్వర్గ పట్టణం, ఈ స్వర్గం కనుక సుస్థిరంగా ఉంటే అన్ని లోకాలు సుస్థిరంగా ఉంటాయి. ముల్లోకములకు అధిపతి అయిన దేవేంద్రుడు అక్కడ ఉండడం చేతను ధనుజులు కానీ మానవులు కానీ దైత్యులు కానీ వీళ్ళందరూ కూడానే ఈ పదవి కొరకు, మహేంద్ర పదవి కొరకు అందరూ కూడా లాలసులై తపస్సును ఆచరిస్తూ ఉంటారు. సగర చక్రవర్తి మొదలైనటువంటి వాళ్ళు కూడా అశ్వమేధ యాగాలు చేశారు ఈ పదవి కొరకు. నిష్ప్రత్యూహం క్రతుశతం యశ్చిత్ కురుతేవతో జితేంద్రియో అమరావత్యం సప్రాప్నోతి పులోమయం. ఎవరైతే 100 అశ్వమేధయాగాలు చేస్తారో ఈ నగరానికి అతడు అధిపతి అవుతాడు. శచీదేవి అతని యొక్క పత్ని అవుతుంది. ఈ 99 చేస్తారనుకోండి, 80, 90, 70, 100 చేయనటువంటి వాళ్ళు ఉంటారు అశ్వమేధయాగాలు. వాళ్ళందరూ కూడా ఈ అమరావతి నగరంలో ఉంటూ ఉంటారు. జ్యోతిష్ఠామాది యాగములు చేసినటువంటి వాళ్ళందరూ ఉన్నారు, యజ్ఞములు చేసిన వాళ్ళు, వాళ్ళు కూడా ఈ అమరావతి నగరంలో ఉంటూ ఉంటారు. తులాపురుష దానం అని ఉంది, తను ఒక త్రాసులో కూర్చొని తనకు తగినంతగా బంగారమో మరి వెండో ఏదో అలాంటివి పుంచి తూచి దానం చేస్తారు. ఆ తులాపురుష దానం చేసినటువంటి అలాంటి మహాదానములు కొన్ని ఉన్నాయి. తులాపురుష దానమని, హిరణ్య గర్భదానమని, బ్రహ్మాండాక్ష దానమని, కల్పతరు దానమని, గోసహస్ర దానము, ఇలాంటివి హిరణ్య కామధేను అనే దానము, ఇలాంటివి ఉన్నాయి. ఇటువంటి దానములు చేసినటువంటి వాళ్ళు మాత్రమే ఈ స్వర్గలోకంలో ఉంటూ ఉంటారు. వాళ్ళు నిర్మలమైనటువంటి హృదయము కలిగినటువంటి వాళ్ళే. ఇంకా ఎవరైతే నిర్భయంగా ఉన్నది ఉన్నట్లుగా సత్యం చెబుతూ ఉంటారో ఆ ధీరులు, అలాగే యుద్ధంలో ఎవరైతే వెన్ను చూపకుండా పోరాడతారో వాళ్ళు, వీరశయనం అలంకరిస్తారో వాళ్ళు, వాళ్ళందరూ కూడా ఈ స్వర్గంలో ఉంటూ ఉంటారు. సందర్భవశాత్తు దేవేంద్రుడి యొక్క నగర వైభవం నీకు చెప్పడం జరుగుతున్నది. యజ్ఞం చేసేటువంటి వాళ్ళు కూడా, యజ్ఞ విద్య విశారదులు కూడా ఈ నగరంలో ఉంటూ ఉంటారయ్యా. అగ్నిహోత్రాలు చేసేటువంటి బ్రాహ్మణులందరూ కూడా, అలాగే బ్రహ్మచర్యంలో ఉంటూ నిత్యాగ్నిహోత్రం చేసేటువంటి వాళ్ళందరూ కూడా, అలాగే సత్వసంపన్నులైనటువంటి స్త్రీలు కూడా అగ్ని తేజస్కులై అమరావతిలో ఉంటూ ఉంటారు. అగ్నిహోత్ర రతులైనటువంటి వాళ్ళు, అగ్ని బ్రహ్మచారిణులు, పంచాగ్నులు నాలుగు వైపులా నాలుగు అగ్నిహోత్రాలు పైన సూర్యుడు, ఈ పంచాగ్నుల మధ్య ఉండి సేవిస్తూ ఉండి అగ్నిని సేవిస్తూ ఉండేటువంటి వాళ్ళై అగ్ని తేజస్సులై వాళ్ళందరూ కూడా ఇక్కడ ఉంటూ ఉంటారు అని చెప్పి ఈ రకంగా దాని గురించి చెప్పడం జరిగింది. ఇంకా తర్వాత విమానం వెళ్ళిపోతూ ఉంది. ఇంతలో అర్చిష్మతి నగరం వచ్చింది, అంటే అగ్నిహోత్రుడి యొక్క నగరం ఉందండి. ఇక్కడ అగ్నిహోత్ర రతులైనటువంటి వాళ్ళందరూ కూడా ఇక్కడ ఉంటూ ఉంటారు. ఎవరెవరు ఉంటారో చెబుతున్నాడు అండి. అగ్నిలోకంలో అమరావతి దాటిపోయి అగ్నిహోత్రుడి యొక్క లోకానికి వచ్చేసింది విమానం. శీతాకాలంలో ఆ సీతము పోగొట్టడం కొరకు ఎవరైతే ఇద్మములు ఇస్తారో, కట్టెలు ఇస్తారో, వాళ్ళందరూ కూడా ఈ అగ్ని లోకంలో ఉంటూ ఉంటారు. కురియాన్ అగ్నిస్థికాం వాద్య, అగ్నిహోత్రం చేయటానికి అగ్నికార్యాలు లోహాదులతో నిర్మించబడినటువంటి అగ్నికుండాన్ని ఇచ్చినటువంటి వాళ్ళు కూడా ఈ అగ్ని లోకంలో ఉంటూ ఉంటారు. ఎవరైనా దిక్కులేని వాళ్ళు మరణించారు, అనాథ ప్రేత సంస్కారం కనుక చేసినట్లయితే వాళ్ళు కూడానే ఈ అగ్నిలోకంలో ఉంటూ ఉంటాడు. ఒకవేళ తను చెయ్యలేకపోతే ఎవరినైనా ప్రేరణ చేసి వాళ్ళ చేతనైనా సరే అనాథ ప్రేత సంస్కారం చేయించిన వాళ్ళందరూ కూడా అగ్నిలోకానికి వచ్చి అగ్ని తేజస్కులై ఉంటూ ఉంటారు. ఎవరికైనా వైద్యులు కూడానండి జఠరాగ్నితో ఉంటూ ఉంటారు, ఆకలి కాకుండా ఆ అటువంటి వాళ్ళకే మందులు ఇచ్చి ఆ జఠరాగ్నిని మళ్ళీ తేజస్సుగా ఉండేటట్లుగా చేసి ఆ జఠరాగ్ని యొక్క మాంద్యమును తొలగించి ఎవరైతే మళ్ళీ ఆకలి కలిగేటట్లు చేస్తారో అలాంటి ఔషధ దానం చేసిన వాళ్ళు కూడా ఈ లోకంలో ఉంటూ ఉంటారు. మందాగ్ని కొరకు ఎవరైతే అభివృద్ధి కావడానికి చేస్తారో వాళ్ళందరూ ఇక్కడ ఉంటారు. ఎవరన్నా యజ్ఞం చేస్తుంటే కావలసినటువంటి వస్తువులు కానీ ధనం ఇచ్చిన వాళ్ళందరూ కూడా ఈ అగ్నిలోకంలో ఉంటూ ఉంటారు. ఎవరైతే అగ్ని రేకో ద్విజాతీనాం నిశ్రేయస పరః, ద్విజాతులందరికీ, ద్విజులు అంటే బ్రాహ్మణ క్షత్రియ వైశ్యులు, వీళ్ళందరికీ కూడా అగ్ని మాత్రమే మోక్షమును ఇచ్చేటువంటి వాడు. వీళ్ళందరూ కూడా తప్పనిసరిగా అగ్నిని సేవించాలి. అగ్నియే గురువు, అగ్నియే వ్రతము, అగ్నియే తీర్థము, సర్వం అగ్ని వినిశ్చితం. వీళ్ళందరూ ద్విజులందరికీ సర్వము అగ్నియే, అగ్నిని తప్పనిసరిగా వీళ్ళందరూ కూడా సేవించాలి. అపావనాని సర్వాణి వన్ని సంస్కృత క్షణాత్, అపవిత్రమైన వస్తువులు అగ్ని యొక్క స్పర్శ వల్ల పవిత్రమవుతూ ఉంటాయి. పూర్వం కూడా ఏదైనా అపవిత్రమైతే మనకు ఏదైనా మహిళలు అలాంటివి వచ్చినప్పుడు శుద్ధి కావటం కొరకే అగ్నిహోత్రంలోనే వాటిని వేసేసేవాడు. అగ్నిహోత్రంలో కనుక ఉంచినట్లయితే అవి పవిత్రమవుతూ ఉంటాయి, అపవిత్రమైనవి కూడా. అందువల్లనే అగ్నిహోత్రుడికి పావకుడు అనే పేరు కూడా సార్థకమైంది. అన్నిటినీ అపవిత్రములను కూడా పావనం చేస్తాడు కాబట్టి ఆయనకి పావక అనే నామం సార్థక్యమైంది. అపి వేదం విదిత్వా యశ్చక్త్వా వే జాతవేదసం, వేదం బాగా అధ్యయనం చేస్తాడు, అగ్నిని మాత్రం సేవించడు, అగ్నిహోత్రం చేయడు. వాడు ఎంత వేదం చదువుకున్నా వాడు మాత్రం బ్రాహ్మణుడు అని చెప్పి అనిపించుకోడు. ఇంకా మిగిలిన ఎన్ని శాస్త్రాలు ఎన్ని వేదాలు చదివినా అగ్నిని సేవించిన వాడు బ్రాహ్మణుడు అని చెప్పి అనిపించుకోడు. ఈయన అంతరాత్మ, ఈ అగ్నిహోత్రుడు కూడా మన యొక్క హృదయంలో అగ్ని రూపంలో ఉంటాడు. ఆ వేడి కనుక లేకపోతే పోయినట్లే. వీళ్ళంతా కూడా శివుని యొక్క అష్టమూర్తులు, వాయుదేవుడు, అగ్ని, వీళ్ళందరూ కూడా శివుని యొక్క అష్టమూర్తుల్లో ఒకడు, శివ ఆ పరమేశ్వరుడు యొక్క అష్టమూర్తుల్లో ఒకడు. అగ్ని రూపంలో మన యొక్క అంతరాత్మ రూపంలో ఆయన ఉంటూ ఉంటాడు. ఈయన సూర్యుడు కూడా శివుని యొక్క అష్టమూర్తుల్లో ఒకడు, అంటే పరమాత్మ యొక్క అష్టమూర్తుల్లో ఒకడు, అంటే పరబ్రహ్మయే ఆయన కూడా సూర్యభగవానుడు, ఆయన కూడా అంతరాత్మ అని చెప్పి నేను వర్ణించుకున్నాం. ఈ అగ్ని కూడా అంతరాత్మ రూపంలో మనకుల్లో ఉంటూ ఉంటాడు. అసలు ఈ జగత్తే అగ్ని సోమాత్మకం అని చెప్పి చెబుతూ ఉంటారు. అగ్ని సోమ ఈ ఇద్దరితో వల్లనే ఈ జగత్తు ఏర్పడిందని కూడా చెబుతూ ఉన్నారు. కాబట్టి అంతరాత్మగా అగ్ని అనేటువంటి వాడు ఈయన ఉంటూ ఉంటాడు. ఇందులో ఏమాత్రం కూడా సందేహం లేదు. మనం తిన్నటువంటి పదార్థాలన్నిటినీ కూడా చక్కగానే అరిగేటట్లుగా పచనం చేస్తూ ఉంటాడు. కానీ మన గర్భంలో ఉన్నటువంటి శిశువు ఉంటుందే, గర్భస్థ శిశువుని వాటిని మాత్రం పచనం చేయడు, జాగ్రత్తగా రక్షిస్తూ ఉంటాడు మహానుభావుడు. ఈయనే కర్త్రి హంత్రి పాలయిత్రి వినయీనాం కిం విలోక్యతే. ఈయనే సృష్టికర్త, ఈయనే స్థితికర్త, ఈయనే లయకర్త. ఈయన చిత్రభానురయం సాక్షాత్ నేత్రం త్రిభువనేషితు. ఈయన చిత్రభాను అనే పేరుతో వ్యవహరింపబడుతూ ఉంటాడు. పరమేశ్వరుడున్నాడే, ఆయన యొక్క మూడవ నేత్రం ఈయన. అంధతమోమయే లోకే వినయీనం కః ప్రకాశక. ఈ తమస్సుతో అంధకారంతో కూడినటువంటి ఈ జగత్తులో ప్రకాశం ఇచ్చేటువంటి వాడు అగ్ని తప్ప ఎవరున్నారు? అంటే ఈ అంధకారం అనేటువంటి, అంధకారము అనేటువంటి అజ్ఞానంలో మునిగినటువంటి వాళ్లకు జ్ఞానజ్యోతిని ప్రసాదించేవాడు, జ్ఞాన ప్రకాశమును ప్రకాశింపజేసేటువంటి వాడు ఈ అగ్ని. ఇంతకంటే ఇంకెవరున్నారు? మనం దేవతలు అగ్నిముఖావై దేవతా అన్నారు. దేవతలకు ఏది సమర్పించాలన్నా అగ్నిలో సమర్పిస్తే ఈయనగారు తీసుకుని వెళ్ళి ఏ దేవత పేరు చెప్పి మనం సమర్పిస్తామో ఆ దేవతలకు ఆయన సమర్పిస్తూ ఉంటాడు. ఇంద్రాయ స్వాహ అంటే ఇంద్రుడికి వెళ్ళిపోతుంది అట్లా. అందువల్ల అందుకే మనం అగ్నిహోత్రాలు చేసేటువంటి వాళ్ళకు తెలుస్తుంది, చివరిలో ధూపం కానీ అవన్నీ కూడా అందులోనే వేస్తారు. నైవేద్యం ఇవన్నీ కూడా అందులోనే వేస్తూ ఉంటారు. కర్పూరం మొదలైన పయస్సు, దధి, ఘృతము, ఇంకా ఏవైనానే గుడము మొదలైనటువంటివన్నీ కూడా ఈ అగ్నిహోత్రుడు సేవించినటువంటి తర్వాతనే ఇవన్నీ దేవతలకు చేరుతూ ఉంటాయి. కోయం కృషి అనేటప్పటికీ శివశర్మ అడుగుతున్నాడు విష్ణుదూతల్ని, ఎవరయ్యా ఈ కృషాణువు, ఎవరి కుమారుడయ్యా ఈయన, ఈయనకు అసలు ఈ పదవి ఎక్కడి నుంచి వచ్చింది? అగ్ని దిక్కుకి ఆగ్నేయ దిక్కుకు, ఈ తూర్పు దిక్కుకు దక్షిణపు దిక్కుకు ఉన్న మధ్య దిక్కుకు అధిపతి అయినాడు కదా ఆ లోకానికి ఇతడు. ఎలా ఈయనకి ఈ పదవి సంప్రాప్తమైంది? ఇదంతా నాకు సమగ్రంగా చెప్పాలి అని అంటే విష్ణుదూతలు చెప్పడం ప్రారంభించారు. ఆకర్ణయ మహాప్రాజ్ఞ వర్ణయావో యథాతథం యోయం యస్య యథానేన ప్రాపి జ్యోతిష్మతీపురే. ఓ నువ్వు మహాప్రాజ్ఞ, మహాభాగా, నువ్వు చాలా పుణ్యాత్ముడు అయ్యా, చెబుతున్నాను విను. ఎలా ఈ జ్యోతిష్మతీపురాన్ని, అర్చిస్మతీపురానికి ప్రభు అయినాడు అగ్ని, ఇవన్నీ చెబుతున్నాను వినవయ్యా. నర్మదా నదీ తీరంలో ఒక బ్రాహ్మణుడు ఉన్నాడు, విశ్వానరుడు అనేటువంటి ఒక ముని ఉన్నాడండి. విశ్వానరుడు బ్రహ్మచర్యాశ్రమంలో చాలా నిష్ఠగా బ్రహ్మచర్యాశ్రమాన్ని గడిపాడు. ఆ వేదం అధ్యయనం చక్కగా చేశాడు. బ్రహ్మయజ్ఞ రతుడు ఈయన. గోత్రం శాండిల్య గోత్రం, చాలా పవిత్రమైనటువంటి వాడు, బ్రహ్మతేజో నిధి అయినటువంటి వాడు, ఇంద్రియములన్నీ కూడా తన వశంలో ఉంచుకున్నటువంటి వాడు, విజ్ఞాత అఖిల శాస్త్రార్థ లౌకిక ఆచార చెంచర. అన్ని వేదములు, శాస్త్రములు, వాటి యొక్క అర్థములు, లౌకికాచార్యములు, ఆచారములు ఇవన్నీ కూడా సమగ్రంగా అవలోకనం చేసుకున్నటువంటి మహానుభావుడు ఆయన గారండి. బ్రహ్మచర్యాశ్రమంకి అయిపోయింది, ఇంకా ఒక ఆలోచనలో పడ్డాడు, ఏ ఆశ్రమంలో ఉందాం, శాశ్వతంగా ఈ బ్రహ్మచర్యంలోనే ఉందామా, లేదా గృహస్థాశ్రమానికి వెళ్దామా, లేక వానప్రస్థం స్వీకరిద్దామా, లేక సన్యాసం స్వీకరిద్దామా, ఈ నాలుగు ఆశ్రమాలలో ఏది శ్రేష్టమని చెప్పి ఇంకా ఆయన ఆలోచనలో పడ్డాడు. ఇది శ్రేయస్స, ఇది శ్రేయస్స అని కొంతసేపు ఆలోచన చేశాడు. చివరికి అనుకున్నాడు, అన్నిటికంటే గృహస్థాశ్రమే చాలా మంచిది అనుకున్నాడు. కారణం ఏంటంటే గృహస్థు ఇంటికి బ్రహ్మచారులు గృహస్థు ఇంటికి వచ్చి భిక్ష తీసుకుంటూ ఉంటారు, అలాగే గృహస్థులు గృహస్థింటికే వస్తారు, భేదవాళ్ళైనటువంటి గృహస్థులు ఆశ్రయిస్తూ ఉంటారు రకరకాల వస్తువుల కొరకు. అలాగే దేవతలేమిటి, వానప్రస్థుడు కూడానే అతను కూడా గృహస్థుపైనే ఆధారపడి ఉంటాడు. భిక్షుకులు కూడా గృహస్థు భిక్ష ఇస్తేనే అతడు భోజనం చేసేది. కాబట్టి చతురాశ్రమముల వారికి కూడా ప్రధానంగా ఆధారమైనటువంటిది గృహస్థాశ్రమం. కాబట్టి అన్ని ఆశ్రమాలలోనికల్లా గృహస్థాశ్రమే గొప్పది అనే ఒక నిశ్చయానికి వచ్చాడన్నమాట. దేవతలు, మనుష్యులు, పితృదేవతలు, పశుపక్ష్యాదులు వీళ్ళందరూ గృహస్థు మూలకంగానే జీవిస్తూ ఉన్నారు. దేవతలకు నివేదనాదులు, హోమాలు ఇవన్నీ యజ్ఞయాగాదులు చేసి వాళ్లను సంతృప్తి పరుస్తూ ఉన్నారు. మనుష్యులకు అతిథి పూజ అనే పేరుతో కానివ్వండి, అన్నదానాదులు చేసి మనుష్యులను సంతృప్తి పరుస్తూ ఉన్నారు. బీదల్ని, అనాథల్ని వీళ్ళందరూ కూడా గృహస్థులైనటువంటి వాళ్ళు. పితృదేవతలకు వాళ్ళకు తర్పణాలు, పిండ ప్రదానాలు చేసి వాళ్ళని సంతృప్తి పరుస్తున్నారు. ఇవన్నీ కూడా గృహస్థే చేయగలడు, మిగిలినటువంటి వాళ్ళకి అధికారాలు లేవు. అందువల్లనే పశుపక్ష్యాదులకు కూడానే వాళ్ళకు కావలసినటువంటి ఆహారం కానీ భూతబలులు ఇవన్నీ సమర్పించి వాళ్ళ జీవనానికి కూడా ఇతడే కారకుడు అవుతున్నాడు గృహస్థాశ్రమం. మనం గృహస్థాశ్రమాన్ని చక్కగా నిర్వర్తించినట్లయితే చక్కగా ఈ గృహస్థాశ్రమ నిర్వహణలోనే మనం తరించడానికి అవకాశం ఉంది. ఇంత చక్కటి అందరినీ సేవించేటువంటి అవకాశం గృహస్థాశ్రమంలో ఉన్నది. అందువల్లనే గృహస్థు అందరికంటే కూడా చాలా గొప్పది గృహస్థాశ్రమం అనుకున్నాడు. గృహస్థైన వాటండి స్నానం చేయకుండా, హోమం చేయకుండా, ఇతరులకు దానం చేయకుండా భోజనం చేయకూడదుటండి. అస్నాత్వా చాపి అహుత్వ అదత్వ అశ్నాదియో గృహి, అలా భోజనం చేసినట్లయితే స్నానం చేయకుండా భోజనం చేయకూడదు. టిఫిన్లు, భోజనాలు, హోమాలు చేయకుండా చేయకూడదు, దానం చేయకుండా చేయకూడదు. వాడు దేవతలు మొదలైనటువంటి వాళ్లకు రుణపడిపోయి, దేవరుణం వీటన్నీ కూడా రుణపడిపోయి నరకానికి పొందుతాడు. అస్నాదాసి మలం భుంక్తే, స్నానం చేయకుండా తినేవాడు ఉన్నాడే వాడి మలాన్ని వాడు భుజించినట్లు లెక్క. ఆ జపం చేయనటువంటి వాడే చీము నెత్తురుతో కూడిన పదార్థాలు సేవించిన వాడి కింద లెక్క. ఎవడైతే హోమం చేయకుండా భోజనం చేస్తాడో క్రిమికీటకాదులను, అందులో కూడా తన యొక్క మలంలో ఉండే క్రిమికీటకాదులను తిన్నవాడితో సమానుడవుతుంటాడు. బ్రహ్మచర్యం హి గార్హ్యస్థే యాదృక్కల్ప. ఒకవేళ అసలు బ్రహ్మచర్యం అంటే మంచిదే కావచ్చు, కానీ ఈ బ్రహ్మచర్యంలోనే చెప్పలేము. ఈ చిత్తము స్వభావ చెప్పలమైంది. అందువల్లనే మనమే ఈ బ్రహ్మచర్యం సుస్థిరంగా ఉండాలంటే ఇది నిలిచేది కాదు, చెప్పలేము. మధ్యలో దీని నుండి మనం భ్రష్టుడు కావడానికి అవకాశం ఉంటుంది. అందువల్లనే స్వార్థం వల్ల కానీ, లోభం వల్ల కానీ బ్రహ్మచర్యంలో ఉన్నటువంటి వాడు మధ్యలో భ్రష్టుడు కావడానికి అవకాశం ఉంటుంది. అందువల్లనే మనం ఏది జరగకూడదనుకున్నామో అది జరుగుతుంది. ఎందువల్లంటే చిత్తం చంచలమైంది. కాబట్టి ఈ బ్రహ్మచర్యాశ్రమే యావ జీవితం ఉండటం అనేటువంటిది కూడా అంత మంచిది కాదు అనుకున్నాడు. ఒకవేళ గృహస్థైనప్పటికీ పరదారులను పైన ఆసక్తి లేకుండా తన భార్య యందు ఋతుకాలములో మాత్రమే సంచరిస్తూ ఎవడైతే ఉంటాడో అతన్ని కూడా బ్రహ్మచారిని అంటారు. అందుకే శ్రీరామచంద్రుడు మొదలైనటువంటి వాళ్ళందరికీ కూడానే బ్రహ్మచర్య నిష్ట గరిష్ఠులుగానే వాళ్ళందరినీ వర్ణిస్తూ ఉన్నారు. యథేచ్ఛగా స్త్రీతో వ్యవహరించకుండా శాస్త్రబద్ధంగా వ్యవహరించే వాళ్ళందరూ కూడా తన భార్యతో, ఇతరులతో వ్యవహరించకుండా వాళ్ళు కూడా బ్రహ్మచారి క్రిందనే వస్తారు. అందువల్ల గృహస్థుగా ఉండటమే మంచిది. విముక్త రాగ ఎట్లా ఉండాలి? గృహస్థుగా ఉన్నవాడు రాగద్వేషాలకు దూరంగా ఉండాలి, కామక్రోధములను విడిచిపెట్టాలి, అగ్నిహోత్రములు చేయాలి, భార్యతో కూడి ఉండాలి. అలాంటి గృహి వానప్రస్థాద్ విశిష్యతే, వానప్రస్థుడు కంటే కూడా గొప్పవాడు ఇలాంటి గృహస్థుడు. సాగ్నే వైరాగ్యాత్ గృహముత్సృజ్య, మనకేదో వైరాగ్యం కలిగింది, ఈ ఐహికమైన విషయముల యందు వైరాగ్యం కలిగింది, ఇల్లు వదిలేసేసి సన్యాసం స్వీకరించి వెళ్ళాం, మళ్ళీ తర్వాతనే అక్కడ కూడా ఉండి గృహధర్మాలు, ఇంట్లో విషయాలు, నా భార్య పిల్లలు ఏమైనారో వీటిని గురించి ఆలోచన చేస్తూ ఉంటాం. సభవేద్ ఉభయభ్రష్టో వానప్రస్థో నవాగ్రహి, వాడు వానప్రస్థుడు కానీ సన్యాసి కానీ ఉభయభ్రష్టుడు అవుతాడు. ఇటు గృహస్థాశ్రమకు చెందినవాడు, వాడు ఆశ్రమానికి చెందినవాడు, వాడు రెండు విధాల చెడినటువంటి రేవడవుతాడు. అయాచితోపస్థితియ స్థితిదాయ యో వృత్యా వర్తతే గృహి, గృహస్థు కూడా తనకు ఎంత ప్రాప్తమైందో దాంతో తృప్తి చెందుతూ ఉండాలి. ఏది లభిస్తే దానితో సంతృష్టి చెందాలి. అలాంటి వాడు ఎతికంటే కూడా గొప్పవాడవుతాడు అటువంటి గృహస్థు. ప్రార్థయేత్తు ఎక్వచిత్ కించిత్ దుష్ప్రాపం వా భవిష్యతి, అశనేషు న సంతుష్ట స యతి పతితో భవేత్. యతి అయి కూడా ఎవరు తనకేదో కోరిక ఉంటుంది, ఎవడన్నా ప్రార్థిస్తాడు, వాడా ఇవ్వలేదు, బాధపడతాడు, భోజనం సరిగా దొరకలేదు, సంతుష్టి ఉండదు, అలాంటి వాళ్ళందరూ కూడా పతితులు అవుతారు. సన్యాసాస్త్రం అని తీసుకున్నా నాకు సరైన భోజనం దొరకలేదే, నాకు కావాల్సిన కోరికలు తీరలేదే అనే ఈ తాపత్రయంతో ఉన్నవాడు సన్యాసాశ్రమంలో ఉన్నా పతితులు అవుతాడు అని ఈ రకంగా నాలుగు ఆశ్రమాల యొక్క మంచి చెడులను విచారించినటువంటి వాడే విశ్వానరుడు. యథోక్తంగా తన కుల స్త్రీని వివాహమాడాడు. అగ్ని శుశ్రూషణ రత వివాహం చేసుకున్నాడు. రోజు కూడా అగ్నిని సేవిస్తూ ఉన్నాడు, పంచయజ్ఞ పరాయణుడై ఉంటూ ఉన్నాడు, షట్కర్మ నిరతుడై ఉన్నాడు. బ్రాహ్మణుడైన వాడు వేదం అధ్యయనం చేయాలి, అధ్యాపనం చేయాలి, యజ్ఞం చేయాలి, యజ్ఞం చేయించాలి, యజనం యాజనం దానం చేయాలి, ప్రతిగ్రహం చేయాలి, ఎవరైనా ఇచ్చినటువంటి ప్రతిగ్రహం దాన స్వీకారం చేయాలి. అటువంటి షట్కర్మ నిరతుడై నిత్యము దేవతల్ని, పితృదేవతల్ని, వీళ్ళందరినీ అతిథులని చక్కగా పూజిస్తూ గౌరవిస్తూ ఇద్దరు కూడా సానుకూలమైన దాంపత్యంతో ఉంటూ ఉన్నారు. విశ్వానరుడు అతని యొక్క పత్ని కూడా ఉదయం పూటనేమో దేవతార్చనలు దేవ పూజనలు చేయాలి. ఆయన అన్ని కర్మకాండలు తెలిసినవాడు కాబట్టి విశ్వానరుడు ఆ రకంగా ఉదయం పూట దేవకార్యాలు చేస్తున్నాడు. మధ్యాహ్న సమయంలో మనుష్యులకు సంబంధించినటువంటి కార్యములు చేస్తూ ఉన్నాడు, అతిథి పూజలు ఇవన్నీ. తర్వాత అపరాహ్నం కొద్దిగా మధ్యాహ్నం దాటిన తర్వాత పితృతర్పణాదులు శ్రార్ధాదులు ఇవన్నీ కూడా నిర్వర్తిస్తూ ఉన్నాడు. ఇలా చాలా కాలం గడిచిందండి ఆ బ్రాహ్మణుడికి. కానీ ఆయన భార్య పేరు సుచిష్మతి. ఆయన చాలా మంచి ఇల్లాలు, మంచి నియమనిష్టలు కలిగినది, సంతానం మాత్రం లేదు వీళ్ళకి. ఈ విశ్వానరుడికినో సుచిష్మతికి ఇంత మహాను మంచివాళ్ళైనా యోగ్యులైనప్పటికీ శివభక్తుడు అందులో ఈ విశ్వానరుడు, సంతానం మాత్రం లేదు. ఆయుర్పుత్ర ఆర్యపుత్ర ఆర్యధిషణ ప్రాణనాథ ప్రియంవత న దుర్లభం మమాస్తీహ కించిత్ చరణార్చనాతు భర్తతో రోజు అంటున్నది ఏకాంతంలో, స్వామి మీ దయ వల్ల నాకు లభ్యంగా ఏమీ లేదు, మీ చరణ సేవ వల్ల నాకు సర్వము లభ్యమే, అన్ని భోగములు నాకున్నాయి మీ యొక్క అనుగ్రహం వల్ల. అన్ని అలంకారాలు నాకున్నాయి, అన్ని రకాల భోగములు నేను అనుభవించాను, మంచి సందర్భవశంలో చెబుతూ ఉన్నాను, మంచి వస్త్రాలున్నాయి, మంచి గృహాలున్నాయి, మంచి శయ్యలు ఉన్నాయి, మంచి దాసీజనాలు ఉన్నాయి, పూలు ఉన్నాయి, తాంబూలాలు ఉన్నాయి, అన్నపానాలు, ఇవన్నీ అష్టభోగాలు, వీటికి కూడా నాకు లోపం లేదు, చాలా చక్కగా జరుగుతున్నది. నా హృదయంలో చాలా కాలం నుంచి ఒక కోరిక ఉన్నది స్వామి, గృహస్థులకు పొందదగినటువంటి ఒక ప్రధానమైనటువంటి ఒక కార్యం ఉన్నది కదా, ఆ గృహస్థులు ఏది కావాలని కోరుకుంటారో అది నాకు నన్ను అనుగ్రహించాలి నాకు అని అడిగిందంటే కుమారుడు కావాలి, పుత్రుడు లేడు, మరి పుత్రుడు కనుక లేని వాళ్ళకు సద్గతులు లేవు కదా, నాకు ఒక పుత్రుడిని అనుగ్రహించాలి అని భర్తని ప్రార్థించింది సుచిష్మతి. అప్పుడు విశ్వానరుడు అంటున్నాడు, అంటే పేరు చెప్పకుండా ముందుగానే గృహస్థులకు ఏది కోరుకుంటారో అది కావాలని అడిగింది. నీకు ఇవ్వరాంది ఏమీ లేదు, ఎందువల్లంటే నువ్వు భర్త యొక్క హితమును కోరేదానివి, నీకేం కావాలో కోరుకో, ఆలస్యం చేయకుండా కోరుకో. ఆ పరమేశ్వరుడు ఆ మహేశ్వరుడు యొక్క అనుగ్రహం చేత మనకు దుర్లభమైంది ఏదీ లేదు, ఈ లోకంలో కానీ పరలోకంలో కానీ. ఆ పరమేశ్వరుడు సర్వము అందరికీ కూడా కళ్యాణప్రదుడు ఆయన. ఆ మాట విని భర్త యొక్క మాట ఆ పతిదేవత అయినటువంటి ఆ సుచిష్మతి ఉవాచ హృష్టవదన ఎదిదేయో వరో మమ వరయోగ్యాస్మి చేన్నాథ నాణ్యం వరమహం వృణే. నేను వరం ఇవ్వడానికి యోగ్యురాలనైతే మీరు ఇవ్వదలుచుకుంటే నేను ఒకే ఒక వరం కోరుతున్నాను, ఇంక మరే వరము కోరను. మహేష సదృశం పుత్రం దేహి మహేశ్వర అనఘ. ఓ పుణ్యాత్ముడా, పాపరహితుడా, ఓ మహేశ్వర భక్తుడా, మహేశ్వరుడితో సమానమైన కుమారుణ్ణి నాకు అనుగ్రహించు అని కోరిందండి. శివుడితో సమానమైన కుమారుడు కావాలని కోరింది సుచిష్మతి. ఎందువల్లంటే ఆయన శివభక్తుడు, శివభక్తు రుద్రభక్తులు రుద్రుడితో సమానమే. అందువల్ల ఆ విశ్వాసంతో భర్తను ఆ రకంగా ప్రార్థించింది. ఇది తస్యా వచ శ్రుత్వ సుచిష్మత్యా శుచివ్రత. ఆయన పవిత్రమైన వ్రతం గలవాడు, తన భార్య సుచిష్మతి యొక్క మాటలు విన్నాడు, ఒక్క క్షణకాలం సమాధిలోనికి వెళ్ళి కన్నులు మూసుకొని ఆలోచించాడు. అహో కిమే తయా తన్వ్యా ప్రార్థితం అతి దుర్లభం. ఏమి ఇంత దుర్లభమైనటువంటి గొప్ప కోరిక కోరింది ఈమె, ఎందువల్ల ఇలా కోరింది, ఇది ఎలా మనకు అసలు ఊహకు కూడా అందట్లేదే ఇది. అయినా ఆ అన్నీ చేసేవాడు ఉన్నాడుగా, సర్వకృత సర్వము చేసేటువంటి ఆ పరమేశ్వరుడు ఈమె చేత, ఈమె వాక్కు చేత వాగ్రూపమును చెంది ఈ రకంగా ఈమె చేత పలికించాడేమో అని చెప్పి అనుకున్నాడండి. అనుకోని వ్యాహృతం తదప్రోవాచ దాంపత్ని ఏకపత్ని వ్రతే స్థిత, ఆ ఏకపత్ని వ్రతుడైనటువంటి ఆయన భార్యతో అంటున్నాడు విశ్వానరముని, కాంతే భవిష్యతి అన్నాడు, నువ్వు అనుకున్నట్లుగానే జరుగుతుంది అన్నాడు. అంటే పరమేశ్వరుడితో సమానమైన పుత్రుడే కలుగుతాడు అన్నాడు. ఎత్ర విశ్వేశ్వర సాక్షాత్ కాశీనాథో అధితిష్ఠతి, అందువల్ల ఇప్పుడు నేను కాశీకి వెళుతున్నాను తపస్సు చేయడానికి, విశ్వేశ్వరుడు ఉన్నాడు అక్కడ, కాశీనాథుడు ఉన్నాడు, సాక్షాత్తుగా ఉన్నాడు మహానుభావుడు, అంతటా ఉన్నాడు ఆయన, అక్కడ ఇంకా ఎక్కువగా ఉన్నాడు, అంతటా ఉన్నాడు కాశీ. పరమేశ్వర భగవంతుడు లేని చోటంటూ ఉండదు, కాశీలో ఇంకా విశిష్టంగా ఉన్నాడనమాట అది. అందువల్ల నేను ఇప్పుడు అక్కడికి ప్రాప్త్య వారాణసీం తూర్ణం దృష్టవా అధ మణికర్ణికాం బయలుదేరాడిహ, వారాణసికి వెళ్ళిపోయినాడు. వారాణసి వెళ్ళంగానే చాలాసార్లు ఇప్పటికి వచ్చింది, ముందు మణికర్ణికకి వెళ్ళాడు, అక్కడ స్నానం చేశాడు, వందలాది జన్మలలో నుండి తనకు వాసనారూపంలో వచ్చిన తాపత్రయాన్ని, ఆధ్యాత్మిక ఆదిభౌతిక ఆదిదైవిక తాపత్రయాన్ని విడిచిపెట్టేశాడు. ఆ మణికర్ణికలో స్నానం చేయటం వల్ల తాపత్రయం అంతా పోయి ప్రశాంత హృదయుడైనాడండి. తత్యాజ తాపత్రిత ఏమపి జన్మశతార్జితం, ఒక్క విశ్వేశ్వరుడు లింగం కాదండి, ఎన్ని లింగాలు చూచాడో చెప్పడానికి వీళ్ళ. విశ్వేశ్వర ప్రముఖాని విశ్వేశ్వరుడు మొదలుగాగల అన్ని లింగాలు చూచాడు, అనేక తీర్థాలున్నాయి, ఒక ఐదు పంచతీర్థాలే కాదు, అస్సీ సంగమం, దశాశ్వమేధ ఘాటు, మణికర్ణిక, పాదోదక తీర్థం, పంచనదం, ఇవే కాదు అనేక కుండాలు ఉన్నాయి అక్కడ. ఆ కుండములన్నీ కూడా వెళ్ళి వాటన్నిటిలోనూ స్నానం చేశాడు, బావుల్లో స్నానం చేశాడు, కూపముల్లో స్నానం చేశాడు, సరస్సుల్లో స్నానం చేశాడు, 56 వినాయకులను నమస్కరించాడు, 9 మంది గౌరులను నమస్కరించాడు, కాలరాజు యమధ ఆ కాలభైరవుణ్ణి దర్శించాడు, పాపభక్షకుడు ఆయన, పాపభక్షణుడని పేరు, ఆయన దర్శన మాత్రం చేత పాపములన్నీ నశిస్తాయి, అందువల్ల పాపభక్షణుడు, కాలమర్దనుడు ఇలాంటి పేర్లు ఉన్నాయి. ఆ కాలభైరవుణ్ణి చూచాడు, దండనాయకుడు అంటే దండపాణిని చూచాడు, మిగిలినటువంటి గణములన్నిటినీ ఇంకా ఉన్నటువంటి గణాలందరినీ కూడా స్తోత్రం చేశాడు. ఆదికేశవుడని వరుణాసంగమం దగ్గర ఉన్నాడు, మొట్టమొదటిసారిగా శ్రీ మహావిష్ణువు అక్కడికి వచ్చి కాశీ వచ్చిన వాళ్ళు విడిచిపెట్టి కాశీని వెళ్ళకూడదని తను స్వయంగా తన చేతితో ఒక విగ్రహాన్ని తయారు చేసి ఆదికేశవ విగ్రహంలో ఆయన ఉండిపోయి ఒక అంశతో బయటికి వెళ్ళాడు. దేవతలు కూడా కాశీలో, మిగిలిన విష్ణువు మొదలైన దేవతలు కూడా కాశీలో విగ్రహ రూపంలో ఉన్నారు, మిగిలిన అంశాలతో వెళ్ళారన్నమాట. కాశీ అంత విశిష్టమైనటువంటిది. ఆదికేశవ మందిరం మొట్టమొదటి మందిరం విష్ణు మందిరాల్లో కాశీ, అది ఎక్కడ ఉత్తరాన ఉన్నది వరుణాసంగమంలో ఆ ఆదికేశవ మందిరం, అక్కడ జ్ఞానకేశవుడు, ఆదికేశవుడు, కర్వ వినాయకుడు, విష్ణుమూర్తి స్థాపించిన లింగం, సంగమేశ్వరుడు, అలాగే ఆదిత్యుల్లో కేశవాదిత్యుడు, నక్షత్రములు స్థాపించిన లింగం నక్షత్రేశ్వరుడు, వేదములు స్థాపించిన లింగం వేదేశ్వరుడు, వామనుడు, ఈ మొదలైనటువంటి జ్ఞానకేశవుడు, ఇవన్నీ ఉన్నాయండి అక్కడ ఆ మందిరంలో, ఇవన్నీ ఉన్నాయి చూడదగినటువంటివి. అక్కడికి వెళ్ళి ఆదికేశవ మందిరంలో వెళ్ళాడు. 16 మంది విష్ణువులు ఉన్నారు, ప్రధానంగా యాత్ర చేస్తూ ఉంటారు, ప్రహ్లాదకేశవుడు, ఇట్లా బిందుమాధవుడు, ఆదికేశవుడు. ఆ యాత్ర అంతా చేశాడు. లోలార్కుడు ఉన్నాడు మొట్టమొదటి, ఎక్కడ వారణాసికి దక్షిణ దిక్కున అస్సీఘాటు దగ్గర లోలార్కకుండా ఉన్నది, 12 మంది ఆదిత్యులు ఉన్నారు, లోలార్కేశ్వరుడు, లోలార్కుడు, విమలాదిత్యుడు, అలాగే సాంబాదిత్యుడు, ద్రౌపదాదిత్యుడు, అది విశ్వనాథుడు మందిరం దగ్గర ఉన్నది, వృద్ధాదిత్యుడు, మొత్తం 12 మంది ఉన్నారు. ఆ యాత్ర చేశాడు, మళ్ళీ మళ్ళీ నమస్కారం చేశాడు. ముఖ్యంగా తీర్థానికి వెళ్ళిన వాళ్ళు పిండ ప్రదానం చేయాలి, ఎన్నిసార్లు వెళ్ళినా, గతంలో వెళ్ళినప్పుడు చేశాను ఇప్పుడు ఎందుకు చేయాలని అనుకోకూడదు, ఎప్పుడు వెళ్ళినా తీర్థానికి వెళ్తే, క్షేత్రానికి వెళ్తే పిండ ప్రదానం చేయాలి. ఒకే తీర్థంలో కాదుటండో, ప్రతి తీర్థంలో పిండ ప్రదానం చేశాడు, బ్రాహ్మణులను చక్కగా భోజనం పెట్టించాడు. యతి కాశీలో యతి భిక్ష చాలా గొప్పదండి అన్నిటికంటే, అక్కడ ఏర్పాట్లు చేస్తారు, మనకు కావాలంటే ఏర్పాట్లు చేసేటువంటి వాళ్ళు ఉన్నారు, యతులు చాలామంది ఉన్నారు అక్కడ, అందువల్ల అక్కడ యతిభిక్ష చేశారు. సామాన్యంగా కాశీలో ఉంటున్న వాళ్ళు అప్పుడప్పుడు 10 మందినో 11 మందినో 12 మందినో పిలిచి యతిభిక్ష చేస్తారు, కావాలంటే మనకు 25 మంది 50 మంది అయినా వస్తారు ఒకళ్ళిద్దరికి చెబితే. ఆ రకంగా కాశీలో యతిభిక్ష చాలా గొప్పదన్నమాట. అందువల్ల యతిభిక్ష చేశాడు వేలాది మందికి, బ్రాహ్మణులను బాగా తృప్తి పెట్టాడు, పరమేశ్వరుడి దగ్గరనే మహాపూజలు అంటారు. బాగా పంచామృతాలు బాగా పుష్పాలు వీటితో చేసేది మహాపూజ అంటారు. ఆ మహాపూజ ఉపచారాలన్నీ చేశాడు. లింగములన్నిటినీ ముఖ్యంగా శ్రద్ధ భక్తి వాటితో బాగా ఇచ్చేశాడు. అనుకున్నాడండి, ఏ లింగమును మనం అర్చిద్దాం పుత్రప్రాప్తికి అనుకున్నాడు విశ్వేశ్వరుడు. ఎవరో ఈ విశ్వానరుడు. ఇక్కడ ముఖ్యమైన ప్రధాన లింగాలన్నీ వస్తున్నాయండి. ఇవన్నీ చాలా ప్రధానమైన లింగాలు. విశ్వానరుడు అనుకుంటున్నాడు. శ్రీమద్ ఓంకారనాథం వా, ఓంకారనాథుణ్ణి సేవిద్దామా. ఓంకారేశ్వరుడు ఐదుగా ఉండేవాడు, అకార ఉకార మకార నాద బిందు స్వరూపుడుగా. ప్రస్తుతం మూడు మాత్రమే ఉన్నాయి. రెండు కాస్త మహమ్మదీయుల యొక్క మతంలో ధ్వంసమైపోయినాయి. అవి కూడా ముస్లింల యొక్క ఏరియాలో ఉన్నాయి. అవి మన షణ్ముఖ శర్మ గారు అందులో మకారేశ్వర మందిరాన్ని ఉద్ధరించారు ట్రస్ట్ ద్వారా. అందువల్లనే అక్కడ అన్నమాట ఆ ఓంకారేశ్వరుడు అసలు మొట్టమొదట చూడవలసిన గొప్ప లింగం. అవన్నీ కాశీలో చిన్న చిన్న లింగాలు ఉంటాయి, పెద్ద మందిరాలు ఇక్కడలాగా ఉండవు. ఇదేదో మహిమ లేదు అనుకోకూడదు, దాని మహిమ మాత్రం చెప్పడానికి వీలు. లింగము చిన్నది, మహిమ మాత్రం అసామాన్యం. అట్లా ఉంటూ ఉంటాయి ఆ ఓంకారేశ్వరుడు. దాని ఆ చరిత్రలన్నీ మనకి ముందు ముందు మనకు రాబోతూ ఉన్నాయి. ఆ ఓంకారేశ్వరుడు యొక్క చరిత్ర, ఓంకారేశ్వరుని చూచాడు. కృత్తివాసేశ్వరుడు గజాసురుని చంపినప్పుడు అయినా కృత్తివాసేశ్వరుడుగా మారాడు. అది కాలభైరవుడి నుంచి మృత్యుంజయుడి మార్గానికి వెళ్తుంటే మధ్యలో కుడివైపు ఉంటుంది. ఓ ఇంత ఎత్తు పెద్ద లింగం అండి, చాలా ప్రశాంతంగా ఉంటుంది అభిషేకం చేసుకోవడానికి. అది ఇవన్నీ సిద్ధలింగాలు, అంటే ముక్తి ఇచ్చేటువంటి లింగాలు. ఆయన్ని సేవిద్దామా, కాళేశ్వరుడు లింగాన్ని సేవిద్దామా. వృద్ధకాళేశ్వరుడు, మృత్యుంజయ మందిరానికి వెళ్ళిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా ధన్వంతరి కూపం, అక్కడికి గనక వెళితే మహామృత్యుంజయ మందిరం అంటాం. అక్కడేమో ఆ ప్రాంతాన్ని కాశీలో ఉజ్జయిని అంటాం. కాళేశ్వరుడు ఉన్నాడు, మహాకాళేశ్వరుడు అంటే జ్యోతిర్లింగాల్లో ఒకటి. దాని పక్కన వృద్ధకాళేశ్వరుడు అని ఉంటాడు. ఈ శివశర్మే వృద్ధకాళేశ్వరుడు. తర్వాత జన్మలో ఆయన చివరికి కాశీ వచ్చి అక్కడ లింగ ప్రతిష్ఠ చేశాడు. కాలోదకమని కూపం దవించాడు. ఆ శివలింగంలో ఐక్యమైనాడు. ఆయన కథే మనం చెప్పుకుంటున్నాం ఈ శివశర్మ ఉపాఖ్యానం. ఈసారి మీరు కాశీ వెళ్ళినప్పుడు మృత్యుంజయ మందిరానికి వెళ్తే ఆ వృద్ధకాళేశ్వర లింగాన్ని మనం సూచి రావచ్చు. చాలా గొప్ప లింగం అన్నమాట. అందువల్ల వృద్ధకాళేశ్వర లింగాన్ని సేవిద్దామా. కలశేశ్వర ఇవన్నీ కూడానండి. ఈ ఇప్పుడు చెప్పబోయే లింగాలని మణికర్ణికా ఘాట్ పక్కన సింధియా ఘాట్ అని ఉంటుంది. ఆ పైకి వెళితే అదొక లింగముల గుత్తండి. ఎన్ని లింగాలు ఉన్నాయో చెప్పడానికి వీళ్ళ. అక్కడికి ఎప్పుడన్నా వెళుతూ ఉంటాం, 15 రోజులకో నెలకో ఎప్పుడన్నా నేను గోపిక తగ్గినా వెళుతూ ఉంటాను. వెళ్ళామంటే ఆ చుట్టుపక్కల 10వ 15వ 20వ చూసి రావాల్సిందే. ఈ అగ్నిశ్వరలింగం కూడా ఆ ప్రాంతంలోనే ఉంది. అగ్ని స్థాపించిన లింగం కూడా అక్కడే ఉంది. ఈ విశ్వానరుడు ఏ లింగాన్ని సేవిద్దాం ఇవన్నీ అనుకుంటున్నాడు. వృద్ధకాళేశ్వరునే. ఇవన్నీ తర్వాత వస్తాయి కాబట్టి ఇక చెప్పటలా ఊరికే పేర్లు చదువుకుంటూ వెళ్తున్నా. కలశేశ్వరునే, కేదారేశ్వరుడు అందరికీ తెలుసు. కేదారేశ్వరుని వెళ్ళి కాశీలో చూసి వస్తూ ఉంటారు. లేదు కామేశ్వరుడు, ఈయన త్రిలోచన ఘాట్ పక్కన దుర్వాసుడు స్థాపించిన లింగం అండి. ఇది మత్స్యోదర పార్కు దగ్గర బిర్లా మందిర్ దగ్గరలో కామేశ్వర గల్లీలో ఉన్నది. త్రిలోచన ఘాట్ పైన ఉంది. ఇది కూడా ముక్తిలింగాల్లో. ఆ సమీపంలోనూ చంద్రుడు స్థాపించిన లింగం ఉంది. ఆ కథ కూడా మనకు ముందు 2 అధ్యాయాలలో వస్తుంది. త్రిలోచనేశ్వరుడు, ఇవన్నీ ముక్తిలింగాలు. మొదటి 14 లింగాలు ఉన్నాయి సిద్ధలింగాలు, వాటిల్లో వస్తాయి. త్రిలోచనేశ్వరుడు అని ఉన్నాడు. శివుడు సమాధిలో ఉంటే ఆవిర్భవించిన లింగం. ఓంకారేశ్వరుడు బ్రహ్మ తపస్సు చేస్తుంటే లోపల దర్శించిన ఏ రూపమైతే ఉందో ఆ నిర్గుణ పరబ్రహ్మం అక్కడ ఓంకారంగా ఆవిర్భవించింది. ఇవన్నీ చాలా చాలా గొప్ప లింగాలన్నమాట ఇవన్నీ. అందువల్ల త్రిలోచనేశ్వరుని సేవిద్దామా. జ్యేష్ఠేశ్వరుడని మందరాద్రికి వెళ్ళి మొట్టమొదటిసారిగా వచ్చాడు పరమేశ్వరుడు. మళ్ళీ వారాణసిలోనికి వచ్చి కాశీపురం అంటారు ఇప్పుడు కాశీలో. అక్కడ ఆయన నిలబడ్డాడు. నిలబడ్డ చోట ఒక లింగం ఆవిర్భవించింది. ఆమె జ్యేష్ఠేశ్వరుడు, ఆయన అమ్మవారు అక్కడ ఆవిర్భవించింది. జ్యేష్ఠ గౌరి, అక్కడే ఒక కుమారుడు ఆ గణపతి ఆవిర్భవించాడు. ఆయన జ్యేష్ఠ గణపతి. జ్యేష్ఠ మాసంలో ఆయన్ని దర్శిస్తూ ఉంటారు. ఇది కూడా చాలా. ఈ జ్యేష్ఠేశ్వరుని సేవించిన వాళ్ళు ప్రతి విషయంలో జ్యేష్ఠత్వాన్ని, వ్యాపారం చేసేవాళ్ళు అందులో, చదువుకుండేవాళ్ళు అందులో, ఉద్యోగంలో ఉన్నవాళ్ళు అందులో, రాజకీయాలలో ఉన్నవాళ్ళు అందులో జ్యేష్ఠత్వాన్ని పొందుతారు. అలాంటి మహాలింగాలు ఉన్నాయి. జంబుకేశ్వరం తెలుసు కదండి, మద్రాసులో ఉన్నది. తమిళనాడులో ఆ జంబుకేశ్వరుడు అక్కడ ఉన్నాడు. అక్కడ ఉన్న బావి కావేరి. కార్తీక మాసంలో కావేరి స్నానం చేయాలంటారు. హాయిగా ఆ కూపంలో చేయవచ్చు. ఇంకెక్కడికి రావాల్సిన పనులా. కాశీలో అన్ని తీర్థాలు ఉన్నాయి. జ్యేష్ఠేశం జంబుకేశం జైగీషవ్యుడని 80,000 సంవత్సరాలు మందరాద్రికి ఈయన వెళ్ళిపోతే విశ్వేశ్వరుడు ఒక గుహలో కూర్చొని నీటి బిందువు కూడా తాకకుండా విశ్వేశ్వరుని ధ్యానం చేస్తూ ఉన్నాడు. మందరాద్రి నుంచి వచ్చిన తర్వాత నందిని పిలిచి ఒకడున్నాడు, ఏమి ఇంతవరకు ముట్టలా, 80,000 సంవత్సరాలు అయింది, వాడిని ఎత్తుకోరా అన్నాడు. ఆ జైగీషవ్యుడు అనమాట. ఆ గుహ ఉన్నది, దాన్నే పాండవులు కూడా ఆ గుహలో నుంచే బయటికి వెళ్ళారు. అందుమనమే విశ్వేశం మాధవం డుండిం దండపాణించే భైరం వందే కాశీం గుహాం అంటున్నాం. గుహాం అంటే ఆ జైజీషవ్య గుహ, అక్కడ ఆ లింగం ఉంటుంది. అవన్నీ వాటిని సేవిద్దామా? దశాశ్వమేధ ఘాటుకు మనం వెళ్తాం, హారతులు ఇస్తూ ఉంటారు. శీతలాదేవి మందిరం ఉంది, ఆ మందిరంలో దక్షిణపు వైపుగా ఒక లింగం ఉంటుంది, బయట నుంచే చూడాలి. కొద్ది ప్రయత్నం చేస్తే లోపలికి వెళ్ళవచ్చు. మన పట్టుబట్టలు అవి కట్టుకుంటే ఒకళ్ళు ఇద్దరిని పంపుతారు. అక్కడ దశాశ్వమేధ బ్రహ్మగారు స్థాపించాడు, 10 యజ్ఞాలు చేసి దశాశ్వమేధేశ్వర లింగం అని స్థాపించాడు. అక్కడికి దశహరా గంగ వచ్చింది కదా, దశపాపములు హరించే గంగ, అక్కడ దశహరేశ్వరుడు అనే లింగం శీతలాదేవి ముందు ఉన్నది. ఏ లింగాన్ని ఇప్పుడు సేవిద్దాం? ద్రుమిచండీశ్వరం వా, ఇది ఎక్కడో నాకు తెలియదండి. దృక్కేశం వా, గరుడేశం అంటే ఇది మీకు ఎవరైనా పుష్పదంతుడు లింగం ఒకటి ఉన్నది, పుష్పదంతేశ్వరుడు. అక్కడ ఆ ఏరియాలో అది ఈ గరుడు స్థాపించినటువంటి లింగం కూడా చాలా పాతాళంలోనికి ఉంటుంది, వెళ్ళి చూడాలి. గోకర్ణేశ్వరం, గోకర్ణం ఇక్కడ ఉన్నదే మనకు మా కర్ణాటకలో, అక్కడ గోకర్ణేశ్వరుడు ఉన్నాడు. ఇది విశ్వనాథుడి యొక్క అంతర్గృహానికి పడమట హద్దు అన్నమాట ఈ గోకర్ణేశ్వరుడు. లేదు గణేశ్వరుడు, వీళ్ళందరినీ కొన్ని ప్రధానమైన లింగాలు చెప్పాడు. లేదు డుండి గణపతిని, ఆశా గణపతిని, అలాగే గజగణపతిని, సిద్ధ వినాయకుణ్ణి, ధర్మేశ్వరుడు బహుశా చాలామందికి తెలిస్తే తెలియచ్చండి. విశ్వాలక్ష్మి మందిరానికి దగ్గరలో ఉంటుంది. ధర్మరాజు అక్కడ తపస్సు చేసి ఆ పదవిని పొందాడు ధర్మేశ్వరుడు. తారకేశ్వరుడు మణికర్ణికా ఘాట్ దగ్గర ఉన్నాడు తారకేశ్వరుడు. నా జ్ఞానవాపి దగ్గర నందీశ్వరుడు పక్కన చిన్న గూడులో కూడా ఉన్నాడు, ఆయనే తారక మంత్రం ఉపదేశించే మహానుభావుడు. పర్వతేశ్వరుడు, ఇవన్నీ సింధియా ఘాట్ పైన ఉన్నాయి. పశుపతీశ్వరుడు నేపాల్ పశుపతీశ్వరుడు ఇక్కడ కూడా ఉన్నాడు. తర్వాతనే బ్రహ్మేశ్వరుడు, మధ్యమేశ్వరుడు, వ్యాసుడు తపస్సు చేసిన లింగం ఇది, కాలభైరవుడి దగ్గర సమీపంలో ఉంది. బృహస్పతి స్థాపించిన లింగం ఇది సింధియా ఘాట్ పైన మణికర్ణికా ఘాట్ దగ్గర ఉన్నది. విభాండకేశ్వరుడు, ఇది మళ్ళీ అందరూ చూస్తారు, తెలభాండేశ్వరుడు అండి. పాండేహవే దగ్గర మనం ఆంధ్రాశ్రమం ఇక్కడికి వెళ్ళిన వాళ్ళందరూ పెద్ద లింగం ఉంటుంది అక్కడ, తెలభాండేశ్వరుడు ఉన్నది. భారభూతేశ్వరుడు విశ్వనాథుడి అంతర్గృహానికి, ఇది ఉత్తరపు సరిహద్దు కాశీపురాలో ఉంది, ఇది కూడా గొప్ప లింగం. లక్ష్మీకుండం అని చెప్పి ఉన్నది, అక్కడ మహాలక్ష్మీ మందిరం ఉన్నది, అక్కడ ఒక లింగం ఉన్నది, మహాలక్ష్మీశ్వరుడు ఉన్నాడు అక్కడ. మరుత్యేశ్వరుడు, మోక్షేశ్వరుడు, ఈ మోక్షేశ్వరుడు, స్వర్గద్వారేశ్వరుడు ఇవన్నీ లలితాఘాట్లో పైన ఉన్నారండి. గంగేశ్వరుడు, గంగ స్థాపించిన లింగమే, జ్ఞానవాపి దగ్గర నుంచి ఆ గేటు వైపు కనుక వెళుతుంటే రావి చెట్టు కింద రెండవ లింగం అండి, మొదటిది కాక రెండవది గంగ. లేదంటే మణికర్ణిక దగ్గర కూడా గంగ స్థాపించిన లింగం ఉన్నది. నర్మదానది స్థాపించిన లింగం త్రిలోచనాఘాట్లో ఉన్నది పైన, మార్కండేయుడు స్థాపించిన లింగం. లేదా ఏ దేన్ని సేవిద్దాం? విష్ణుమూర్తి స్థాపించినటువంటి లింగం మణికర్ణికేశ్వరుడు, ఆ హ్రదము ఆయన తవ్విందే, అక్కడ లింగం స్థాపించాడు, అది చాలా లోపలికి ఉంటుంది. రత్నేశ్వర లింగం కాలభైరవుడికి ఎదురుగుండా వెళ్తుంటే ఈ లింగముల యొక్క మహిమ ముందు ముందు మనకు రాకపోతున్నది. ఇక్కడ చతుషష్ఠి యోగిని మందిరం ఉంది, ఆమెను కనుక సేవిస్తే అందరు యోగినులు కూడా సంతోషిస్తారు. చౌషష్ఠీ మాత అని చెప్పి అంటూ ఉంటారు. అది మనమే మన కేదార మందిర్ దగ్గర నుంచి విశ్వనాథుడి దగ్గరికి నడిచి వెళ్తుంటే మధ్యలో బెంగాల్ టోలా అనేటువంటి రోడ్డు దగ్గర కుడి చేతి వైపు ఉంటుంది. అక్కడే అప్పయ్య దీక్షితులు మొదలైన మహానుభావులందరూ కూడా, అక్కడ చాలామంది పండితులందరూ అక్కడ ఉండి దాన్ని సేవించారన్నమాట. జగన్నాథ పండితుడు, గంగాలహరి రాసినటువంటి మొదలైనటువంటి వాళ్ళందరూ కూడా. ఈ రకంగానే అనేకమైనటువంటి లింగాలు ఉండే, ఇంకా మార్కండే అథవా యోగిని పీఠం సాధకులకు సిద్ధిని ఇచ్చేది యమునేశ్వరుడు, లాంగలీశ్వరుడు, శ్రీమద్ విశ్వేశ్వరం విభుం, మహానుభావుడైన విశ్వేశ్వరలింగాన్ని పూజిద్దామా. అవిముక్తేశ్వరం, విశ్వేశ్వరలింగానికి పక్కనే ఉంటుంది అవిముక్తేశ్వరుడిని, దాన్ని సేవిద్దామా. అది విశ్వనాథుడు స్థాపించింది. విశాలాక్షీశ్వరుడు, విశాలాక్షి మందిరంలో అమ్మవారు ఉంటారు, అందులో ముందు ఉన్నటువంటి అమ్మవారు మాత్రం శంకరుడు ప్రతిష్ట, వెనక ఉన్నటువంటిదేమో మొదటి నుంచి ఉన్నటువంటిది లింగం, అది విశాలాక్షి అమ్మవారు. ఈ పక్కగా వెళ్తే నవగ్రహ మందిరం ఉంది, దానికి ఎదురుగుండా ఒక లింగం ఉంటుంది పైన మెట్లెక్కాలు 4, అది విశాలాక్షీశ్వరుడు. వ్యాఘ్రేశ్వరుడు, ఇది కాశీపురాలో ఉంది. వరాహేశ్వరుడు, వ్యాసేశ్వరుడు, ఇది కర్ణఘంటా దగ్గర ఉంది. వృషభధ్వజుడు, ఇది పంచక్రోశి ప్రదక్షిణలో తగులుతుంది అన్నమాట ఈ వృషభధ్వజుడు. వరుణేశ్వరుడు, విధీశ్వరుడు, వశిష్ఠుడు స్థాపించిన లింగం, ఇది సింధియా ఘాట్ పైన ఉంది. శనేశ్వరుడు అండి, మనం వెళ్తూ ఉంటాం చూడం, శని మనల్ని అలా చూడకుండా చేస్తూ ఉంటాడు. విశ్వనాథుడి మందిరం తెలుసు కదండి, విశ్వనాథుడి మందిరం ప్రదక్షిణం చేస్తామనుకోండి, విశ్వనాథుడి మందిరం ఇక్కడ ఉంది, ఇట్లా ప్రదక్షిణం చేస్తాం, చేస్తుంటే దానికి ఎదురుకుండా కూడా ఇంకో మంది ప్రదక్షిణ చేస్తుంటే ఇట్లా తిరగబోయే ముందు ఒక ఇత్తడి రేకు వేసి ఉంటుంది ఓ లింగం, అది శని అక్కడ స్థాపన అక్కడ గ్రహత్వాన్ని పొందాడు అక్కడ పూజించి తపస్సు చేసి అది శనైశ్వర లింగం. ఎవరైతే బాధలు ఉంటాయో శని బాధలు గ్రహ బాధలు ఆ లింగాన్ని 40 రోజులు పూజిస్తూ ఉంటారు. ఏ లింగాన్ని ఇక్కడ చేద్దామా అని చెప్పి ఈ రకంగా ఆయన ఆలోచన చేశాడు. సోమేశ్వరుడు అది కూడా విశాలాక్షి మందిరం వెనుక ఉన్నది సోమేశ్వరుడు. తర్వాత ఇంద్రేశ్వరుడు ఇంద్రుడు స్థాపించిన లింగం. స్వర్లినేశ్వరుడు ఇది వరుణాఘాట్కి వెళ్తుంటే ప్రఖల మహిషాసుర మర్దని ఘాట్ దగ్గర ఉన్నది. సంగమేశ్వరుడు అంటే ఇప్పుడు ఆదికేశవుడు దగ్గర ఉన్నాడు సంగమేశ్వరుడు. హరిశ్చంద్రేశ్వరుడు హరిశ్చంద్ర ఘాట్లో ఉన్నాడు. హరికేశేశ్వరుడు ఇది జంగంబాడికి ఎదురు రోడ్లో వెళ్తే ఈ దండపాణికి పూర్వం పేరు హరికేశుడు యక్షుడు ఆయన స్థాపించిన లింగం అక్కడ ఉన్నది. త్రిసంధ్యేశ్వరుడు ఇది లలితాఘాట్ పక్కన పైన ఉన్నది. ఈ దేవుణ్ణి దర్శిస్తే ఒక్కోసారి సంధ్యావందనం చేస్తే సంధ్యావందనం చేయని దోషాలన్నీ పోతాయి. మహాదేవం ఉపశాంత శివుడని ఉన్నాడు ఆయన కూడా ఈ సింధియాఘాట్ పైనే ఉంటూ ఉంటాడు. భవానీశం ఇది మన అన్నపూర్ణ మందిరంలో ఎదురుగుండా రామ మందిరంలో వెళ్తూ ఉంటే మొట్టమొదటి కాళీదేవి ఉంటుంది. ఆ పక్కన ఈ భవానీదేవి గోడకు ఉంటుందండి. అక్కడ ఆ భవానీశ్వరుణ్ణి దూచాడు. ఆ తర్వాత ఎవరిని చేద్దాం ఎవరిని గురించి చేద్దాం కపర్దీశ్వరుడు ఆయన కూడా అక్కడే ఉన్నాడు సింధియాగా వేరే చోట ఉన్నాడు. పిశాచిమోచన తీర్థం దగ్గర ఉన్నాడు ఈయన. కందుకేశ్వరుడు కందుకేశ్వరలింగం వీటి ప్రభావం మనకు ముందు ముందు వస్తుంది. కాశీపురాలో ఉన్నాడు. యజ్ఞేశ్వరుడు మిత్రావరుణ్ణి ఎవరెవరుని పూజిస్తే వీళ్ళల్లో ఏ లింగము ముఖ్యంగా మనకు తొందరగా పుత్రప్రాప్తి కలుగుతుందని ఆలోచన చేసి బాగా ఒక క్షణము అన్నీ తెలిసినవాడు కాబట్టి ఆజ్ఞాతం ఇప్పుడు ఆ గుర్తుకొచ్చింది నాకు అన్నాడు. మర్చిపోయినాను అన్నాడు. ఇంకా ఏముంది నా కోరిక నెరవేరింది పోయి అన్నాడు. సిద్ధై సంశయవిధం లింగం సర్వసిద్ధి కరంబరం సిద్ధులందరూ సేవించిన లింగం అది పరమసిద్ధిని ఇచ్చేటువంటిది. దాన్ని చూస్తే చాలు స్పర్శ చేస్తే చాలు మనస్సు ఎంతో ఆనంద తుందిలమైపోతుంది. ఉద్ఘాటితం సర్వ సదైవాస్తు ఆ లింగమును దర్శించడం కొరకుట ఇంద్రుడి అనుజ్ఞ తీసుకొని దేవతలందరూ స్వర్గద్వారాన్ని తెరిచారటండి. వాళ్ళందరూ వచ్చి చూచి వెళ్ళడం కొరకని అక్కడ స్వర్గద్వారేశ్వరుడు అనే లింగం కూడా ఉన్నది కాశీలో ఆ సమీపంలోనే. దేవతలందరూ ప్రార్థిస్తే అది పంచముద్ర కొన్ని పీఠాలు ఉన్నాయి అక్కడ పంచముద్ర మహాపీఠం. ఇప్పుడు ధర్మేశ్వరుడు ఉన్నది ధర్మపీఠం. ఇవన్నీ కొన్ని పీఠాలు చాలా ప్రసిద్ధమైనవి. ఇక్కడ ముద్రలు లేకుండా కూడా జపించవచ్చు. కేవలం మీరు ఉపదేశం పొందినటువంటి మంత్రం ముద్రలతో పని లేదు అట్లా చేయొచ్చు. ఆ పంచముద్ర పీఠంలో ఉన్నది అందరికీ కూడానే సిద్ధిని ఇచ్చేటువంటిది. అక్కడ వికటాదేవి అమ్మవారు ఉన్నది అక్కడ సిద్ధిరూపిణి అయి ఉన్నది అక్కడ. అక్కడున్న భక్తులందరికీ కూడా కోరికలు తీరుస్తూ ఉంటాడు. సిద్ధి వినాయకుడు ఉన్నాడు ఆ సమీపంలోనే. నిర్ధూయ విఘ్నములన్నీ ఆయన పోగొడుతూ ఉంటూ ఉంటాడు. సర్వసిద్ధులు కలుగజేస్తాడు. అవిముక్తే మహాక్షేత్రే సిద్ధిక్షేత్రం హి తత్పరం. ఈ ఆ లింగం ఏమిటే అంటే వీరేశ్వరలింగం అండి. అదిట ఆత్మలాంటిదిట విశ్వనాథుడికి. అందువల్ల ఆత్మా వీరేశ్వరలింగం అంటారు ఆత్మా వీరేశ్వరుడు. అది అన్నిటికంటే కాశీక్షేత్రంలో చాలా రహస్యమైనటువంటిది. మనం కోరికలు సిద్ధించేటువంటిది తపస్సు ఫలించేటువంటిది తపము జపము మొదలైనటువంటిది. ఎత్ర వీరేశ్వరం లింగం మహాగుక్షతమం మతం చాలా రహస్యప్రాయమైనటువంటిది. తిలాంతరాపినో కాశ్యాం భూమిలింగం వినాక్వచిత. నువ్వు గింతంత దూరంలో కూడా ఖాళీలో కూడా లింగం లేకుండా ఉండదు. పక్క పక్కన అలా ఖాళీ అంటూ ఉండదు అసలు. అంతా లింగభూమి కాశీ. అన్నిటికంటే వీరేశ్వరలింగం చాలా గొప్పది. నలింగస్వాసు సిద్ధిదం వీరేశ్వరలింగంలాగా తొందరగా సిద్ధినిచ్చేటువంటి లింగం లేదు. ఇది చాలా చతుర్విధ పురుషార్థాలను ఇచ్చేటువంటి లింగము. వీరేశలింగము కాశీతో సమానమైంది మరి ఒక్కటి కాశీలో లేదు ఇది నిశ్చయము. ఉదాహరణగా చెబుతున్నారండి పంచేశ్వరుడు అనే గంధర్వుడు ఇక్కడ సిద్ధిని పొందాడు. స్వచ్ఛవిద్యుడు వసుపూర్ణుడు అనే యక్షరాజు వీళ్ళంతా కూడా ఒక వీళ్ళందరూ కూడానే ఇక్కడ నాట్యం చేస్తూ చిన్నగా తన్మయమై వీళ్ళందరూ కూడా ఇక్కడ తరించారు. అలాగే కోకిలాలాప అనేటువంటి ఒక ఆమె ఉన్నది ఆమె కూడానే. అలాగే ఋషి వేదశిరుడు వీళ్ళంతా కూడా శతరుద్రి అని చెప్పిస్తూ ఇక్కడ అందరూ కూడా పాటలు పాడుతూ నృత్యాలు చేస్తూ ఈ లింగంలో లీనమైనారు. మంత్రజ్యోతిర్మయేలింగే సశరీరో అభిషత్పుర. ఈ వేదశిరుడు తన శరీరంతో పాటు ఆ లింగంలోనికి వెళ్ళిపోయినాడు. అదే సశరీరంగా చంద్రమౌళి అని ఆయన, బ్రహ్మ భరద్వాజుడని శివభక్తులు పాశుపతులు వీళ్ళు వీరేశ్వరలింగాన్ని పూజించి పాటలు పాడుతూ ఆ లింగంలో లీనమైనారు. శంఖచూడు అనేటువంటి ఒక నాగరాజు తన యొక్క పడగలపైన ఉన్నటువంటి మణులతో రాత్రిపూట అట్లా నీరాజనమిచ్చాడు. అలాగే హంసపది అనేటువంటి ఒక కిన్నర స్త్రీ తన భర్తతో పాటు కూడా పాడుతూ ఈ లింగంలో లీనమైనటువంటి వాళ్ళు. అది మోక్షమునకు స్థానమైనటువంటిది ఈ లింగము. కాశీలో ఎన్నో లింగాలున్నవి, సిద్ధినిచ్చేవి. సిద్ధలింగమిహాఖ్యాతం తస్మాత్ వీరేశ్వరం పరం. సిద్ధలింగములన్నిటిలోనికి త్వరగా సిద్ధినిచ్చే లింగం వీరేశ్వరుడు. ఇంతకంటే ఇంక మరొక లింగమునకు ఇంత తొందరగా సిద్ధినిచ్చేటువంటి శక్తి లేదు. కాబట్టి నేను దీనికి ఉదాహరణగా జయద్రథుడని ఒక రాజు ఉన్నాడండి, విదేహరాజు, రాజ్యభ్రష్టుడైనాడు. ఈ వీరేశ్వరుణ్ణి పూజించి శత్రువులు జయించి మళ్ళీ రాజ్యాన్ని పొందాడు. అలాగే విదూరధుడు అనేటువంటి ఒక రాజు ఉన్నాడు, ఆయన కుమారులు లేరు. ఈ వీరేశ్వరలింగ ప్రసాదం వల్ల ఆయన మగధ దేశానికి అధిపతి, పుత్రవంతుడైనాడు. అలాగే వసుదత్తుడు అనేటువంటి ఒక వణిక్కు ఉన్నాడు, వైష్ణవుడు ఉన్నాడు. ఆయన కూడానే ఒక సంవత్సర కాలం ఈ వీరేశ్వరుని సేవించే అలా ఆయన ఇంకో రత్నదత్తుడు, వీళ్ళిద్దరూ కూడానే ఆ లింగంలో లీనమైపోయినారు. కాబట్టి నేను కూడానే మూడు పూటలు కూడా ఈ వీరేశ్వరుణ్ణి సేవించి తొందరగా కుమారుణ్ణి పొందుతాను అని చెప్పి అనుకున్నాడు, ఆలోచన చేశాడు. చంద్రకూప జలై స్నాత్వ, ఇక్కడికి సమీపంలోనే చాలా దగ్గరలో ఒక 150 గజాల దూరంలో చంద్రేశ్వరుడు ఉన్నాడు, చంద్రుడు స్థాపించిన లింగం. అక్కడ కూడా అమ్మ తల్లి జగన్మాత సిద్ధేశ్వరి పీఠం అంటారు. చంద్రుడు అక్కడ తపస్సు చేశాడనమాట. అక్కడ బావి ఉన్నదండి, ఆ బావి చాలా గొప్పది. ఆ జలం గంగా అప్పటికి రాలా, అందువల్ల వీళ్ళందరూ కూపములు సరస్సులు తవ్వుకొని తపస్సు చేస్తూ ఉండేవాళ్ళు. ఇప్పుడు ఆ సరస్సులు చాలా వరకు అన్నీ కలుషితమైపోయినాయి, అసలు కొన్ని సరస్సులు లేనేలేవు. వైతరిణి నది ఉన్నది, ఆ వైతరిణి గనక మనం స్నానం చేస్తే ఆ వైతరిణి జాగ్రత్త తేలిగ్గా దాటవచ్చు. కానీ ఇప్పుడు అది కాస్తానే ఈ చాకలి వాళ్ళు గుడ్డలు ఉతికేటువంటి ప్రదేశంగా మారిపోయిందనమాట. చాలా బాధ వేస్తూ ఉంటుంది అలాంటి చూస్తూ ఉంటే కాశీలో. అలాగే చంద్రకూపం చాలా గొప్పదండి, ఎవడన్నా వస్తాడా వచ్చి ఇక్కడ పితృకారి తర్పణాలు ఇస్తాడా, కనీసం పోనీ జలంలో తన ప్రతిబింబాన్నైనా చూసుకుంటారా అని చెప్పి పితృదేవతలు ఎదురు చూస్తూ ఉంటారు. అమావాస్య సోమవారం వస్తే అక్కడికి వెళ్ళి తర్పణాలు వదులుతూ ఉంటారు మన వాళ్ళందరూ కూడా. వృషభధ్వజుడి దగ్గరికి వెళ్ళాలి, అది ఊరి బయట ఉన్నది దూరం, అందువల్ల నేను ఇది తేలిగ్గా అవుతుంది కదా అని చెప్పి ఇక్కడికి వెళుతూ ఉంటూ ఉంటారు. ఆ చంద్రకూపం అంత గొప్పది. ఆ చంద్రకూపంలో స్నానం చేస్తూ ఈయన ఆ వీరేశ్వర లింగాన్ని సేవించడం ప్రారంభించాడు. ఒక పూటే భోజనం చేస్తూ ఒక నెల సేవించాడు, ఒక నెల రాత్రిపూట మాత్రమే భోజనం చేశాడు. ఏది లభిస్తే తను ఎవరిని కోరకుండా అయాచితంగా వచ్చిన దానితో ఒక నెల గడిపాడు. అసలు ఒక నెల భోజనమే లేకుండా గడిపాడు, ఇంకొక నెల పాలు మాత్రం స్వీకరించుకుంటూ, ఇంకో నెల కూరగాయలు పండ్లు తింటూ తపస్సు చేశాడు, ఇంకొక నెల ఒక గుప్పెడు నువ్వులు తింటూ ఆ రకంగా ముష్టి తిలాహారుడై తపస్సు చేశాడు, కేవలం మంచినీరు మాత్రమే తాగుతూ ఒక నెల తపస్సు చేశాడు, పంచగవ్యములు ఉంటాయే అవి మాత్రమే తాగుతూ ఒక నెల తపస్సు చేశాడు, ఒక నెల చాంద్రాయణ వ్రతం రోజుకు రోజుకి తగ్గించుకుంటూ మళ్ళీ తర్వాత పెంచుకుంటూ పోయేది ఆ వ్రతం చేశాడు, ఇంకొక నెల దర్భ అలా ఉంచితే అగ్రంపై నుంచి బిందువులు మాత్రమే పడతాయి ఆ నీటిని మాత్రమే సేవిస్తూ తపస్సు చేశాడు, ఒక నెల కేవలం ఉందే వాయుభక్షకుడై తపస్సు చేశాడు. అత త్రయోదశే మాసే స్నాత్వా త్రిపదగాంబసి, 13వ నెల వచ్చింది, గంగానదిలో స్నానం చేశాడు, పొద్దున్నే వీరేశ్వరుని దగ్గరికి వచ్చాడండి. తావద్విలోక అంచక్రే మధ్యే లింగం తపోధన, ఎప్పుడైతే ఆ లింగమును వచ్చి దర్శించాడో ఆ మధ్య లింగము నుండి ఒక బాల రూపంలో శివుడు ఆవిర్భవించాడు. 12 నెలల్లో సిద్ధి ఇచ్చిందనమాట వీరేశ్వరలింగం. ఈ ముఖ్యంగా పుత్రులు లేనటువంటి వాళ్లకు పుత్ర సంప్రాప్తి ఈ లింగం ఆరాధన వల్ల కలుగుతుందని మనకు ముందు ముందు వస్తుంది, ఆ విషయం చదువుదాం. ఒక స్తోత్రం ఉంది, ఈయన చేసిన స్తోత్రం. ఆ స్తోత్ర పఠనం శివుని యొక్క సన్నిధిలో పురుషుడు కానీ స్త్రీ కానీ సంవత్సరం పాటు నియమబద్ధంగా శ్రద్ధాభక్తులతో పఠించినట్లయితే పుత్ర సంతానం కలుగుతుంది అని చెప్పి ఈ వీరేశ్వర లింగానికి దానికి ప్రధానంగా ఈ లింగాన్ని అర్చన చేస్తూ ఉంటారు. ఎలా ఉన్నాడయ్యా శివుడు అంటే విభూతి భూషితం, విభూతి ధరించి ఉన్నాడు. బాలరు 8 సంవత్సరాల వయస్సులో ఉన్న బాలుళ్లాగా ఉన్నాడు. కన్నులు బాగా ఆకర్ణాంతము నేత్రములున్నాయి. పండ్లు ఎరుపు రంగులో ఉన్నాయి. దంతములు జట్టలో శిరస్సు పైన ప్రకాశిస్తూ ఉన్నాయి. పింగళవర్ణంలో నవ్వుతూ ఉన్నాడు. నగ్నంగా ఉన్నాడు. పిల్లవాడు ఎలా ఉంటాడో ఆ వేషంలో ఉన్నాడు. మనస్సును హరింపజేస్తూ ఉన్నాడు. శృతి సూక్త అని వేద సూక్తములు పఠిస్తూ ఉన్నాడు. లీలగా చిరునవ్వులు చెందిస్తూ ఉన్నాడు. అలా ప్రత్యక్షమైనాడండి వీరేశ్వరలింగంలో నుంచి వచ్చి. తమాలోక్య సుతించక్రే రోమకంచుకితో ముదా, ఆయన చూచేటప్పటికీ ఈ విశ్వానరుడికి శరీరం అంతా గగురుపాటు చెందింది. కంఠంలో నుంచి మాట రావటలా ఆనందంతో గాద్గదికమైపోయి కన్నుల నిండా నీరు నిండి మాట రాక నమోస్త్విది పునఃపునః, నమోస్తు 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 అని చెప్పి చాలాసార్లు అన్నాడు. అనేక స్తోత్రం చేయటం ప్రారంభిస్తున్నాడు ఆ గాద్గదికమైన కంఠంతో. ఏకం బ్రహ్మైవ అద్వితీయం సమస్తం సత్యం సత్యం నేహ నానాస్తి కించన, తొందరగా భావం మాత్రం చెప్పుకుంటూ వెళ్తామండి. లేకపోతే చాలా ఎక్కువ టైం పట్టే స్తోత్రం. ఉన్నది ఒక్కటే, అనేక విధములు అనేకమైనటువంటివి ఏమీ లేదు. ఉన్న తత్వం ఒక్కటే, ఏకమేవ అద్వితీయం బ్రహ్మ. సర్వం ఖలు ఇదం బ్రహ్మ, ఉన్నది ఒక్క బ్రహ్మ పదార్థమే. ఈ జగత్తు కానీ ఏదైనా కానీ అంతా పరబ్రహ్మస్వరూపమే. రెండవది లేదుగాక లేదు. ద్వైతం అనేది లేదు. అంతా ఉన్నది అద్వైతమే అని అర్థం అన్నమాట. ఏకం బ్రహ్మ, బ్రహ్మైవ అద్వితీయం సమస్తం. ఇందులో ఏమన్నా మీకేమన్నా సందేహాలు ఉన్నాయేమో. సత్యం 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 సత్యం, ఇది ముమ్మాటికి సత్యము. శృతివాక్యమే శ్లోకంగా చెబుతున్నారు. నేహ నానాస్తి కించితు, నేహ నానాస్తి కించన అని శృతి చెబుతున్నది. ఇక్కడ ఇంకో అనేక విధమైనటువంటివి ఏమీ లేవు. ఈ జగత్తులు, ఈ దిక్కులు, ఈ రకరకాలు, ఈ దేవతలు, ఇవన్నీ, ఈ మనుష్యులు, రకరకాల ప్రాణికోటి, ఇదంతా కూడా పరబ్రహ్మయే. పరబ్రహ్మ కంటే భిన్నమైంది ఏదీ లేదు. ఏకో రుద్ర, ఆ ఉన్నటువంటి ఆ భగవంతుడు ఎవరయ్యా అంటే, ఇక్కడ రుద్రుడు అంటే మళ్ళీ విష్ణువు కాదనుకోకండి, అందరూ ఒకటే కదా ఉన్నది. ఏకో రుద్ర, ఆయన ఒక్కడే రుద్రుడు. ఆయనకి ఎందుకు ఆ పేరు వచ్చిందంటే, రుత్ అంటే దుఃఖం. ఏ దుఃఖం? సంసార దుఃఖం. దాన్ని ద్రవింపజేస్తాడు, నశింపజేస్తాడు. అందువల్ల ఆయనకు రుద్ర అనే పేరు సార్థకమైంది. నద్వితీయ అవతస్తే, అంత ఆ శివపరమాత్మ కంటే లేదా విష్ణువు కంటే ఇంకెవ్వరు కూడా మరొక రెండవ వాడంటూ లేడుగాక లేడు. తస్మాద్ ఏకం త్వం ప్రపద్యే మహేశం, అందువల్ల ఒకే ఒకడవైనటువంటి నిన్ను శరణు పొందుతున్నాను, నమస్కరిస్తున్నాను అన్నాడు. ఏకకర్త త్వం హి సర్వస్య శంభో నానారూపేషు ఏకరూపోశ్చ రూప, నువ్వు ఒక్కడివే సమస్తమునకు కర్తవే. ఏమయ్యా ఈ జగత్తు ఇన్ని రకాలుగా కనిపిస్తుంటే ఒక్కటే అంటావేమిటయ్యా అంటే, అన్ని రూపాలు ఆయనవే నువ్వు అంటున్నాడండి. సర్వస్య శంభో, నువ్వు అన్నిటికీ నువ్వే కర్తవే. నానారూపేషు ఏకరూపోశ్చ రూప, అనేక రూపంలో రూపములయందు నువ్వు ఏకరూపుడవై ప్రకాశిస్తూ ఉన్నావు. నువ్వు వేరుగా లేవు, అన్నీ నువ్వే. ఎలాగయ్యా అంటే, చంద్రుడు ఉంటాడు లేదా సూర్యుడు ఉంటాడు, అక్కడ నీళ్ళంలో ఉన్నప్పుడు రకరకాల పాత్రల్లో ఉన్నప్పుడు రకరకాలుగా భాషిస్తూ ఉంటారు. ఇంతమంది చంద్రులు ఉన్నారా, ఇంతమంది సూర్యులు ఉన్నారా, ఒకడే చంద్రుడు. రకరకాల నీళ్ళ కుండలో రకరకాల ప్రకాశిస్తూ ఉంటాడు. అలాగే అందరిలో నువ్వు ప్రతిబింబ రూపంగా ఉన్నావయ్యా, నీకంటే భిన్నమైంది ఏదీ లేదు. ఈ జగత్తు కనిపించినప్పటికీ ఈ పాత్రలలో కానీ జల పాత్రలలో కనిపించిన ఈ ప్రతిబింబాలన్నీ కూడా చంద్రుడి కంటే భిన్నం కాదు, చంద్రుడే అయినట్లు ఈ జగత్తులో ఉన్న సర్వప్రాణి కోటి కూడా నీవు తప్ప అన్యము కాదు అని చెప్పి స్తోత్రం చేస్తున్నారు. యద్వత్ ప్రత్యప్స్వకం, అదే నీళ్లలో ఎలాగైతే సూర్యుడు అనేకమైనటువంటి సరోవరాల్లో పాత్రల్లో కనిపించినట్లు కానీ, ఏ కోపి అనేక, అటువంటి నీకు నేను నమస్కారం చేస్తున్నాను, శరణు పొందుతున్నాను. ఏమిటి అంటానంటే, ఈ లోకాన్ని మనం మామూలుగా వేదాంత పరిభాషలో చెప్పేటువంటివి ఇవన్నీ కూడా త్రాడు. అసలు ఉన్నది త్రాడు. అక్కడ మనకు భ్రాంతి వల్ల ఏమనుకుంటూ ఉంటాం, మంద అంధకారంలో చూచి అది కాస్త పాము అనేటువంటి సర్పం అనే భ్రాంతిని పొందుతూ ఉంటాం. మనకు గనకనే వెలుగు గనక వస్తే, ఆ జ్ఞానం అనేటువంటి వెలుగు గనక వచ్చినట్లయితే, వెలుగులో చూసినట్లయితే, దగ్గరికి వెళ్ళి చిన్నగా బ్యాటరీ లైట్ వేసి చూస్తే అది సర్పం కాదు త్రాడు అనేటువంటిది తెలుస్తుంది. ఇదంతా భ్రాంతి వల్ల మనకు ఏది సర్పమునందు త్రాడునందు సర్పము భాషిస్తున్నది కానీ నిజంగా ఉన్నది అక్కడ ఏమిటంటే త్రాడే. అదేవిధంగా ఇన్ని విధాలుగా కనిపిస్తున్నప్పటికీ ఉన్నటువంటిది అక్కడ పరమాత్మయే తప్ప, పరబ్రహ్మయే తప్ప భిన్నం అనేటువంటిది లేదు అని రెండు మూడు ఉదాహరణలు మామూలుగా వేదాంత పరిభాషలో అందరూ చెప్పేవే, ఎవరు చెప్పినా అవే చెబుతూ ఉన్నాడండి. అలాగే ముచ్చపు చిప్పయ్యందు నీటి బిందువు పడినప్పుడు అది వెండిలాగా భాసిస్తుంది, కానీ వెండి కాదు, జాగ్రత్తగా దగ్గరికి వెళ్ళి చూస్తే. అట్లాగే అలాగే మనకు ఎండమావులు ఉంటాయి, దూరంగా ఏమవుతుందంటే జలాశయం ఉన్నది అనిపిస్తుంది, నీళ్లు త్రాగడానికి దగ్గరికి వెళ్తాం అక్కడ నీళ్లు ఉండవు, దగ్గరికి వెళ్ళి చూస్తే జాగ్రత్తగా తెలుస్తుంది, కానీ దూరానికి మాత్రం నీళ్లున్నట్లుగా భాసిస్తుంది. అట్లాగే ఈ జగత్తంతా వేరుగా కనిపిస్తుంది, కానీ ఉన్నది నీవేనయ్యా, పరబ్రహ్మవి, నువ్వు ఒక్కడివే. అది జ్ఞానం కలిగిన తర్వాత ఆ విషయం స్పష్టమవుతుంది. యద్వతో తద్వతో విశ్వగేష ప్రపంచో యస్మిన్ జ్ఞాతే తం ప్రపద్యే మహేశం. ఈ బ్రహ్మాండ వ్యాపకమైనటువంటి ఈ జగత్తు, ఈ ప్రపంచం అంతా కూడా యథార్థం తెలుసుకున్నట్లయితే నీకంటే భిన్నం కాదనేటువంటి విషయం అందరికీ తెలుస్తుంది. ఆ భ్రాంతి పోయి నీళ్ళలో ఉన్న శైత్యము నువే, అగ్నిలో ఉన్న దాహకత్వము నువే, అలాగే సూర్యుల్లో ఉన్నటువంటి ఆ తాపము నువే, చంద్రుల్లో ఉన్నటువంటి ఆ ప్రసాద గుణం ఉన్నది, ఆ చల్లని ధనం అది నువే, పుష్పంలో ఉన్న గంధము నువే, అలాగే పాల మధ్యలో ఉన్నటువంటి సారమైనటువంటి నెయ్యి నువే, ఘృతము నువే. కాబట్టి అటువంటి నీకు సర్వము నీవేనయ్యా, నీకు నమస్కారం చేస్తున్నాను అన్నాడు. ఇవన్నీ శృతిలో ఉన్నటువంటివే చెబుతూ ఉన్నారు. శబ్దం గృహాశ్చ, నీకు చెవి లేదు, నిర్గుణ పరబ్రహ్మకు ఆకారం ఏముందండి, నువ్వు అశ్రవాహ, అశ్రవాహ చెవి లేదు కానీ శబ్దాన్ని వింటావు. అపాణిపాదో యవనో గ్రహీత పశ్యతి అచక్షు సశృణోతి కర్ణ అని చెప్పి శృతి చెబుతూ ఉంది. అలాగే నీకు నాసిక లేదు, ముక్కు లేదు, వాసనలు చూస్తావు, పాదములు లేవు, ఎక్కడికైనా అందరికంటే ముందు ఎక్కడ పట్టినా ఉంటావు నువ్వు, ఇందుగలడు అందులేడని సందేహము వలదు కదా. నువ్వు వ్యక్ష, నీకు కన్నులు లేవు, అన్నీ చూస్తావు, నీకు నాలుక లేదు, అన్ని రసములు గ్రహిస్తావు. అటువంటి నిన్ను ఎవరు, నీకంటే ఇంక ఎవరున్నారయ్యా, అందరికీ అన్నీ నువ్వే, నీకు నేను నమస్కరిస్తున్నాను అన్నాడు. ఆయన నిన్ను నోవేద త్వాం ఈశ సాక్షాద్ధి, ఈశ్వరుడు ఓ ప్రభు, వేదము నిన్ను తెలుసుకోలేదు, విష్ణువు నిన్ను తెలుసుకోలేడు, బ్రహ్మను యథా కూడా నిన్ను గురించి సమగ్రంగా తెలుసుకోలేడు, యోగీంద్రులు నిన్ను గురించి తెలుసుకోలేరు, ఇంద్రాదులు నిన్ను గురించి దేవతలు తెలుసుకోలేరు, అటువంటి నిన్ను నేను శరణ పొందుతున్నాను అన్నాడు. నీకు గోత్రం లేదు, నీకు జన్మ లేదు, నీకు రూపం లేదు, శీలం లేదు, నువ్వు ఇటువంటి వాడివయ్యా అంటే ఇగో ఇటువంటి వాడివయ్యా నువ్వు, అటువంటి ఈశ్వరుడువు నువ్వు, ఈ మూడు లోకములకు కూడా నా కోరికలన్నిటినీ కూడా తీర్చాల్సి ప్రభువు అని చెప్పి నీకు నమస్కరిస్తున్నాను అన్నాడు. నీ వల్లనే ఈ ప్రపంచమంతా, సర్వము ఈ జగత్తంతా నీ వల్లనే కలిగింది. యతో వాయుమాని భూతాని జాయంతే యవని చే జనించు జగము, అదన్నమాట జన్మాద్యశ ఇవన్నీ కూడా ఉన్నాయి మనకు శృతుల్లో. త్వత్తః సర్వం, నీ వల్లనే ఈ జగత్తంతా కూడా ఆవిర్భవించిందయ్యా. త్వం హి సర్వం, నువ్వు సర్వము నీవేనయ్యా, సర్వం కల్విదం బ్రహ్మ. స్మరారే త్వం గౌరీశః, నువ్వు పార్వతీపతివి, నువ్వు నగ్నుడివి, నువ్వు అతిశాంతుడివి, శాంతం పద్మాసనస్థం అంటున్నావు, అతిశాంతుడివి నువ్వు, ఎప్పుడు కూడా సమాధి స్థితిలో తపస్సు చేస్తూ ఉంటాడు ఆయన. త్వం వై, నువ్వే వృద్ధుడివి, నువ్వే వృద్ధులకు వృద్ధుడివి, బాలుడివి, ఇప్పుడు బాల రూపంలో వచ్చాడు కదా ఇక్కడికి. యత్కిం నాణ్యత, నువ్వు ఏ కానిది ఏముంది, అటువంటి నీకు నమస్కారం స్వామి. ఈ రకంగా స్తోత్రం చేసి భూమిపైన సాష్టాంగ పడి సాష్టాంగ దండ నమస్కారం చేస్తే ఆ అఖిల వృద్ధులకు వృద్ధుడైన ఆ బాల శంకరుడు అంటున్నాడండి, భూదేవ వరం వృణీహి, ఓ బ్రాహ్మణోత్తమ ఆశుతోషుడండి, ఒక్క సంవత్సరం సేవించేటప్పటికీ వెంటనే ప్రత్యక్షమై వరం కోరుకోవన్నాడు. వెంటనే ఆయన లేచాడు సంతోషంగా. విశ్వామిత్రుడు అంటున్నాడు, ప్రత్యప్రవీత్ కిమజ్ఞాతం సర్వజ్ఞశ్చ తవ ప్రభో, నువ్వు సర్వజ్ఞుడివి, నీకు తెలియందేముంది, నన్ను కోరుకోవటం అంటే యాచించడమేగా, యాచన అనేటప్పుడు అది ఒక దీనం అండి. ఒకళ్ళని యాచించాలంటే ఆ మన యొక్క హుందాతనం పోతుంది. శ్రీ మహావిష్ణు అంతటి వాడు బలిచక్రవర్తి దగ్గరికి వెళ్ళాల్సి వచ్చేటప్పటికి వామనుడు అయిపోయినాడు. ఆ యాచన అనేటువంటిది ఎప్పుడు కూడా మనల్ని దీనునిగా చేస్తుంది. ఆ దీనత్వం నాకెందుకు కలిగిస్తావయ్యా, నా కోరిక నీకు తెలియదా అని అన్నాడండి. ఏ కోరికో చెప్పలా, యాచనం ప్రతినిజుంతే మాం కిమీశో దైన్యకారిణి. ఆ మాటలు విని, విశ్వానరుడి యొక్క ఆ మాటలు విని, ఓ చిరునవ్వునవి అంటున్నాడండి ఆయన. త్వయా సుచే సుచిష్మత్యాం యోభిలాష కృతో హృది అచిరేణైవ కాలేన స భవిష్యతి అసంశయ. నీ భార్య ఏదో కోరిక కోరింది కదయ్యా, ఆ కోరిక నీకు త్వరలోనే తీరుతుందిలే అన్నాడు. తవ పుత్రత్వమేష్యామి సుచిష్మత్యాం మహామతే. నీ భార్య అయిన సుచిష్మతి ఎందు నేను కుమారుడుగా నేనే జన్మిస్తానన్నాడు. అగ్నిహోత్రుడు ఎవరయ్యా అంటే సాక్షాత్తు శివుడే, అష్టమూర్తుల్లో ఒకడు అగ్నిహోత్రుడు. ఖ్యాతో గృహపతిర్నామన, గృహపతి అనే పేరుతో అతడు ప్రఖ్యాతిగాస్తాడు, దేవతలందరికీ ప్రియుడవుతాడు. ఈ స్తోత్రం పేరు అభిలాషాష్టకం. ఇదివరకు వచ్చింది అభీష్ట స్తోత్రం వచ్చింది, బ్రహ్మను స్తోత్రం చేశారు, ఇది అభిలాషాష్టకం. ఇది చాలా పుణ్యమైనటువంటి స్తోత్రం. స్తోత్రం చేసినటువంటిది ఒక సంవత్సర కాలం మూడు పూటలు గనక త్రికాలములైందో ఇది పఠిస్తే ఎక్కడ శివాలయాలకు వెళ్ళి శివాలయం దగ్గర చదవాలి, శివాలయంలో శివసన్నిధిలో కూర్చొని చదవాలి. పుత్ర పౌత్ర ధనప్రదం, పుత్రులు పౌత్రులు ధనం కలుగుతారు, సర్వశాంతికరం, సర్వ అన్ని ఆపదలు కూడా నశిస్తాయి. స్వర్గము అపవర్గము సంపదలు వీటన్నిటికి కూడా కారణమైంది, నాత్ర సంశయ. పరమేశ్వరుడు చెబుతున్న మాట విశ్వానరుడితో అండి. ప్రాతరుత్థాయ సుస్నాతో, పొద్దున్నే లేవాలి, చక్కగా స్నానం చేయాలి, ఆ శివుని యొక్క లింగమును పూజించాలి. వర్షం జపన్నిదం స్తోత్రం అపుత్ర పుత్రవాన్ భవేత్. ఒక్క సంవత్సర కాలం గనక ఈ స్తోత్రాన్ని చదివిస్తే పుత్రులు లేని వాళ్ళు పుత్రులను పొందుతారు అన్నారండి. ఇది చాలా యథార్థమైనటువంటి విషయం. చాలామంది ఈ స్తోత్రాన్ని అలా చదువుతారు. మనం అక్కడికి వెళ్ళి చదివితే మంచిదే, సంవత్సరకాలం అక్కడ ఉండలేం కదా. మనం ఇక్కడ ఉన్న శివాలయంలోనికి వెళ్ళి స్నానం చేసి చక్కగా కూర్చొని మనం అభిషేకం చేయటానికి వీలు లేకపోతే అభిషేకం చేయించుకొని మీ పేరుతో అక్కడ కూర్చొని ఈ స్తోత్రం చదివితే తప్పనిసరిగా అయితే ఎంత అవకాశం కల్పించారో చూడండి. పుత్రుడికి అవకాశం, పురుషుడికి అవకాశం ఉండకపోవచ్చు ఉద్యోగాల రీత్యా, స్త్రీ చదివినా పర్వాలేదు, అది కూడా ఇచ్చారు మనకు, పురుషుడు కానీ స్త్రీ కానీ అన్నారు. వర్షం జపన్నిదం స్తోత్రం అపుత్ర పుత్రవాన్ భవే. ముఖ్యంగా వైశాఖ మాసం, కార్తీక మాసం, మాఘమాసంలో విశేష ఫలాన్ని ఇస్తాయి. అసలు మాసములలో ఈ మూడు మాసములు చాలా గొప్పవని 4 రోజుల క్రితం చెప్పుకున్నాం. అనేక వ్రతాలు చేయవలసినవి, స్నానాలు చేయవలసినవి ప్రాతకాలంలో ఇవన్నీ, వైశాఖం మాఘం కార్తీకం. ఎప్పటైతే స్నాన సమయే, స్నానం చేసే సమయంలో చదివితే అన్నీ కూడా నెరవేరుతాయి. ఇప్పుడు కూడానే ఈ కార్తీక మాసంలోనే నువ్వు నన్ను సేవించావయ్యా, అందుకే నీకు నేను ఇప్పుడు ప్రత్యక్షమై నీకు నేను పుత్రుడుగా పుడుతున్నాను అని చెప్పి చెబుతున్నాడు. అప్పుడు కార్తీక మాసం అంట ఆయన సేవించినటువంటి సమయం ఆ సంవత్సరంలో. గోపనీయం ప్రయత్నేనా, ఇది అందరికీ చెప్పవద్దు, రహస్యంగా ఉంచు. మహావంజలు ఉంటారే గొడ్రాళ్ళు, ఇహ ఎట్టి పరిస్థితుల్లో సంతానం కలగదని అందరూ నిర్ణయించి చెప్పేశారు. అటువంటి వాళ్ళకు కూడా సంతానం కలుగుతుంది, ఇది రహస్యం. స్త్రీయావా పురుషేణాపి నియమాత్ లింగ సన్నిధౌ, స్త్రీ కానీ పురుషుడు కానీ లింగము యొక్క సన్నిధిలో కూర్చోవాలి. అబ్దం జప్తమిదం స్తోత్రం పుత్రదం నాత్ర సంశేహ. ఒక సంవత్సరం చెప్పిస్తే కుమారుడు కలుగుతాడు అని ఈ రకంగా చెప్పి ఆ బాలరూపుడైనటువంటి ఆ పరమేశ్వరుడు అంతర్ధానం చెందాడు. ఈ విశ్వానరుడు కూడా చిన్నగా ఇంటికి వెళ్ళాడు. ఇది స్కందపురాణే కాశీఖండే ఇంద్ర అగ్నిలోకవర్ణన నామ దశమోధ్యాయ. ఇక ఏకాదశి అధ్యాయంలోనికి వచ్చామండి. ఆ తర్వాత ఆమె గర్భవతి అయింది. ఇప్పుడు లోపల శిశువు కదులుతుంది 3వ నెలలో. ఆ స్పందన కంటే పూర్వం పుంసవనం అని ఒక మన ఒక క్రియ చేయిస్తూ ఉంటారు వేద పండితులు. దానివల్ల ఏమవుతుందంటే పుట్టబోయే పిల్లవాడు పురుషుడుగా పుడతాడు. ఆ కారణంగా లోపల శిశువు ఇంకా స్పందన రాకముందు చేయాలి, స్పందనాత్ పూర్వం అంటే సామాన్యంగా 3వ నెల అవుతుంది. అప్పుడు గనక ఆ రకంగా పుంసవనం చేయించారు గృక్షయుక్త విధానంలో. 8వ నెలలో అష్టమ సీమంతం చేయించారు. ఎందుకయ్యా అంటే గర్భం బాగా వృద్ధి పొందడానికి అండి అది, ఆ సీమంతం చేయించడం అనేది సుఖప్రసూతి కొరకుట. ఆయన అన్ని క్రియలు తెలిసినవాడు కాబట్టి ఆ రకంగా చేయించాడు. ఆ తర్వాత మంచి లగ్నమునందు గురువు కేంద్రంలో ఉన్నాడు, శుభలగ్నం, అన్ని గ్రహాలన్నీ కూడా చక్కగా ఉన్నాయి. పురిటింటిని అరిష్టం అంటే పురిటిలు, సర్వ అరిష్ట వినాశకుడు, అక్కడ అరిష్టములన్నీ వినాశనం చేస్తూ మహా తేజస్సుతో పిల్లవాడు ఆవిర్భవించాడు. పురిటింటిని ప్రకాశింపజేస్తూ ఆవిర్భవించాడండి. సుచిష్మతికి వెంటనే బ్రహ్మాండమంతా మలయమారుతములు వీచినాయి. భూలోకంలో, భూవరలోకంలో, స్వర్గలోకంలో మంచి సువాసనతో కూడిన వాయువులన్నీ వచ్చేసినాయి. చక్కగా పుష్పములన్నీ కూడా ఆకాశం నుంచి మంచి సువాసన భరితములైన పుష్పవృష్టి కురిసింది. దేవదందువులు మ్రోగినాయి. దిక్కులంతటా కూడా పరిత నదులన్నీ స్వచ్ఛంగా ఉన్నాయి. అలాగే సజ్జనుల యొక్క మనస్సులన్నీ కూడా చాలా స్వచ్ఛంగా ఉన్నాయి. అంధకారం అంతా పోయింది. రజస్సు కూడా నశించింది. సత్వగుణం బాగా, అందరూ కూడా సత్వగుణంతో కూడినటువంటి అయిన వారైనారు. భూమండలం అంతా చాలా శుభంగా ఉంది. కళ్యాణం సర్వతో వాణి ప్రాణిన ప్రణయించ భూత్తు అంతా కూడా కళ్యాణప్రదంగా ఉంది. అప్పుడు తిలోత్తమ అప్సరసలు వచ్చారండి. ఊర్వశి, రంభ, ప్రభ, విద్యుత్ ప్రభ, శుభ, సుమంగళ, శుభాలాష, సుశీల, వరాంగన, ఈ మొదలైనటువంటి అప్సరసలందరూ వచ్చారు. వాళ్ళు రకరకాల ముత్యాలు, రత్నాలు, యక్షకర్దమాలు, శంఖములు, ఇవన్నీ తీసుకొని వచ్చారు. పద్మరాగమణులు, ప్రవాళాలు అన్నీ కూడా, రకరకాల కుంకుమలు అవన్నీ కూడా, గోమేధములు, పుష్పరాగములు, ఇంద్రనీలమణులు ఇలాంటివన్నీ పాత్రల్లో పెట్టుకొని వాళ్ళందరూ వచ్చారు. అలాగే విద్యాధర స్త్రీలు వచ్చారు, కిన్నర స్త్రీలు వచ్చారు, దేవతా స్త్రీలు వచ్చారు వేలాది మంది. వాళ్ళందరూ కూడా వింజామరలు అవన్నీ చేతుల్లో పట్టుకొని వచ్చారు. గంధర్వులు, నాగులు, యక్షులు, సువాసినులు, మంచి చక్కగా కమ్మగా పాడేటువంటి వాళ్ళు, స్వరంగా చక్కగా ఆలపించేటువంటి వాళ్ళు వచ్చి పాటలు పాడారు. చాలామంది అక్కడ గానం చేశారు. మరీచి మహర్షి, అత్రి మహర్షి, పులహుడు, పులస్థుడు, క్రతువు, అంగిరసుడు, వశిష్ఠుడు, కశ్యపుడు, విభాండుడు, మాండవ్యుడు, లోమశుడు, లోమచరణుడు, భరద్వాజుడు, గౌతముడు, భృగువు, గాలవుడు, గర్గమహర్షి, జాతుకర్ణ్యుడు, పరాశరుడు, ఆపస్తంభుడు, యాజ్ఞవల్క్యుడు, దక్షుడు, వాల్మీకి, ముద్గలుడు, అలాగే శాతాతపుడు, లిఖితుడు, శిలాదుడు, శిలాదుడు అంటే నందీశ్వరుడు తండ్రి అండి, శంఖుడు, ఉంచభుక్కు, జమదగ్ని, సంభర్తుడు, మతంగుడు, భరతుడు, అంశుమాన్, సూర్యుడు, అలాగే వ్యాసుడు, కాత్యాయనుడు, కుత్సుడు, శౌనకుడు, సుశ్రుతుడు, శుకుడు, ఋష్యశృంగుడు, దుర్వాసుడు, రుచి, నారదుడు, తుంబురుడు, ఉతంకుడు, వామదేవుడు, చవనుడు, అసితుడు, దేవలుడు, శాలంకాయనుడు, హరీతుడు, విశ్వామిత్రుడు, భార్గవుడు, మృకండుడు, పుత్రుడితో సహా అంటే మార్కండేయుడితో సహా వచ్చాడు. అలాగే ఉద్దాలకుడు, ధౌమ్యుడు, ఉపమన్యువు మొదలైన మునులు అందరూ వచ్చారు. మునికన్యకలందరితో వచ్చారండి. శాంతి కొరకు అందరూ కూడా సమాజగ్మో ధన్యం విశ్వేశ్వరుడు యొక్క ఆశ్రమానికి మహర్షులందరూ వచ్చారండి. బ్రహ్మ వచ్చాడు, బృహస్పతిని వెంట పెట్టుకొని వచ్చాడు. విష్ణుమూర్తి గరుడధ్వజుడు ఆయన వచ్చాడు, గరుడ వాహనం మీద వచ్చాడు. నంది, భృంగితో కూడి, పార్వతితో కూడి పరమేశ్వరుడు వచ్చాడు ఆ విశ్వానరుని యొక్క ఆశ్రమానికి. ఇంద్రాది దేవతలందరూ వచ్చారు. పాతాళలోకంలో ఉండే ప్రముఖమైన నాగులందరూ వచ్చారు. వాళ్ళంతా రత్నాలు తీసుకొని వచ్చారు. నదులన్నీ కూడా రత్నాలు తీసుకొని వచ్చినాయి. స్థావరము, జంగమములు అవన్నీ రూపం ధరించి అందరూ వేలాదిగా విశ్వానరుని యొక్క ఆశ్రమానికి వచ్చారు. మహామహోత్సవం జరిగింది. ఎలా ఉందా అంటే వాళ్ళంతా తేజవంతులు. ఆ తేజస్సుతో రాత్రి కాకపోయినా పగలే వెన్నెల అకాల కౌముది ఏర్పడినట్లుగా ఉంది. బ్రహ్మదేవుడు స్వయంగా జాతకర్మ ఆయన చేశాడు. చక్కగా శృతిని విచారించి గృహపతి అనే పేరు పెట్టాడండి. ఈ అగ్నిహోత్రుడికి పేరు గృహపతి అనే నామకరణం చేశాడు, బ్రహ్మదేవుడు పెట్టాడండి. తస్మై దేయం ఏకాదశి, ఇది 11వ రోజు ఈ కార్యక్రమం జరిగింది. ఈ నామకర్మ విధానంగా చక్కగా జరిగింది. వేదములు ఉచ్చరిస్తూ అన్ని వేదాల మంత్రములు అయమగ్నిర్గృహపతి అలాంటి త్రివేద మంత్రములు చదువుతూ చక్కగా ఆశీర్వదించారు వాళ్ళందరూ. అగ్నే గృహపతి అనేటువంటి మంత్రము ఇవన్నీ కూడా, అగ్నే గృహపతి ఇట్లాంటి మంత్రాలని చదువుతూ ఆయన్ని ఆశీర్వదించారు 4 వేదములకు సంబంధించిన మంత్రాలతో. కృత్వా బాలోచితాం రక్షాం హరేణ, విష్ణువును శివుడును పిల్లలకు రక్షగట్టారు. చేతికి ఏమీ జరగకుండా ఉండటానికి బాలోచితమైన రక్షగట్టారు. వాళ్ళు కూడా బ్రహ్మ మళ్ళీ హంస వాహనాన్ని అధిష్ఠించి వెళ్ళాడు. మిగిలిన వారు మిగిలిన వాహనాల మీద, వారి వారి వాహనాల మీద వాళ్ళు వెళ్ళారు. అందరూ అనుకున్నారట, అహో రూపం అహో తేజస్తహో సర్వాంగ లక్షణం, ఏమి రూపము ఏమి తేజస్సు ఏమి అవయవాలన్నీ ఎంత సులక్షణంగా ఉన్నాయి, అహో సుచుష్మతి భాగ్యం, సుచుష్మతి భాగ్యం ఏమని చెప్పాలి, సాక్షాత్తు శివుడే ఆవిర్భవించాడు అని అందరూ అనుకుంటూ వెళ్ళిపోయినారు. అథవా కిమిదం చిత్రం శర్వభక్త, అయినా శివభక్తుల విషయంలో ఇది విచిత్రమే ఉంది, విశ్వానరుడు శివభక్తుడు, ఆవిర్భవేత్ స్వయం రుద్రో యతో రుద్రాస్తదర్చకాః, శివుణ్ణి అర్చించేవాళ్ళు రుద్రుణ్ణి అర్చించేవాళ్ళు రుద్రులే అవుతూ ఉంటారు. మనం ఆరాధించేటప్పుడు కూడా శివుణ్ణి మహాన్యాసం చెప్పుకొని రుద్రత్వాన్ని మన ఎందు ఆరోపించుకొని మనం అప్పుడు మనం ఆరాధన చేస్తూ ఉంటాం, రుద్రోభూత్వం అన్నమాట, రుద్రులమై ఆరాధన చేస్తూ ఉంటాం. శివభక్తులు రుద్రులే కాబట్టి రుద్రుడు ఆవిర్భవించడంలో విశేషమేముంది అని చెప్పి అందరూ అనుకుంటూ ఉన్నారు. ఒకరొకరు కూడా ఈ రకంగా స్తోత్రాలు చేసుకుంటూ వెళ్ళిపోయినారండి. విశ్వానరుడికి చిన్నగా చెప్పి వాళ్ళంతా సంతోషంగా వెళ్ళిపోయినారు. ఈ సందర్భంలో చెబుతున్నారు, ప్రతి వాళ్ళు గృహస్థాశ్రమంలో ఉండేవాళ్ళందరూ కూడా పుత్రుణ్ణి కావాలనుకుంటారు, పుత్రుడి ప్రాముఖ్యాన్ని చెబుతున్నారు. పుత్రుల వల్ల లోకములను జయిస్తారని శృతి చెబుతూ ఉంది, పుత్రేణ లోకాన్ జయతి అని శృతి చెబుతూ ఉన్నది. పుత్రులు లేని వాని ఇల్లు శూన్యం, పుత్రులు లేరు, సంపాదించడం ఎవరికి పెట్టుకుంటాడండి, సంపాదన అంతా వ్యర్థం. అపుత్రస్య అన్వయశ్చిన్నం, సంతానం లేకపోతే వంశం అంతటితో అయిపోతుంది. నా పవిత్రం అపుత్రత, పుత్రుడు లేకపోతే ఆ ఇల్లు పవిత్రం కాదు, అతడు పవిత్రుడు కాదు. నపుత్రాత్ పరమో లాభో, నపుత్రాత్ పుత్రుడి కంటే పరమలాభం లేదు, పుత్రుడి కంటే పరమసుఖం లేదు, పుత్రుడి కంటే పరమమైన మిత్రుడు లేడు ఈ లోకంలో కానీ పరలోకంలో కానీ. పుత్రులు ఏడు విధాలుగా ఉన్నారు, ఔరసుడు తనకు ధర్మపత్ని ఎందు పుట్టినవాడు, క్షేత్రజ్ఞుడు అంటే ఒకప్పుడు మన ధర్మశాస్త్రాల్లో పూర్వం ఉన్నది ఈ యుగంలో లేదు, భర్త వల్ల సంతానం కలగకపోతే ఇంకా ఎవరైనా బ్రాహ్మణోత్తముడి చేత మహర్షుల వల్ల సంతానాలు కలగవచ్చు, ఈ పురాణాలలో అనేక సందర్భాలలో మనకు ఉన్నవి, దేవతల ద్వారా కానీ అలా పొందినవి అటువంటి సందర్భాలు. ఇప్పుడు వేదవ్యాసుడి ద్వారా ధృతరాష్ట్రుడు పాండురాజు పుట్టారు, పుట్టింది ఎవరికంటే కురువంశంలోనే, అందువల్లనే వాళ్ళని క్షేత్రజులు అంటారనమాట. అక్కడ తండ్రికి జన్మించినటువంటి వాళ్ళు కాదు, వాళ్ళు భార్య అక్కడ క్షేత్ర ప్రధానంగా తీసుకొని కురువంశంగా స్వీకరించారు. ఇలాంటి అనేక ఉదాహరణలు ఉన్నాయి, ఇవన్నీ కూడా నే శాస్త్ర సమ్మతములని మహాభారతం చెప్పుకునేటప్పుడు ఆ వ్యాఖ్యానాలలో వివరించడం జరిగింది, ఎవరెవరు ఇక్కడ క్షేత్రజ్ఞులు ఉన్నారో. అందువల్లనే క్షేత్రజ్ఞుడు అంటే వాడు డబ్బులు ఇచ్చి ఎవరికైనా పిల్లలు లేనటువంటి వాళ్ళు వాళ్ళకు బాగా డబ్బులు ఇచ్చి పిల్లవాడిని తెచ్చుకొని పెంచుకుంటారు, అతడు క్రీతుడు. కొంతమంది దత్త స్వీకారం చేసుకుంటారు, అతడిని దత్తుడు. ఆ పిల్లవాడు ఎందుకో మరి అట్లా మనకు ప్రాప్తం అయినాడు, ఎంతో ఎక్కడో ప్రాప్తం అయినాడు, లేదా మన దగ్గరికి వచ్చాడు, ఇంటికి వచ్చాడు, వాడిని మనం పెంచాం పెద్ద చేసాం, వాడు ప్రాప్తుడు. కుమార్తె కొడుకు ఉంటాడే దౌహిత్రుడు, వాడు కూడా మనకు కొడుకుతో సమానమే. మనం ఎవడో ఆపదల్లో ఉన్నాడో పిల్లవాడు రక్షించాం, ఆ పిల్లవాడిని మనం ఇంటికి తెచ్చి పెంచాం, వాడు కూడా మనకు. వీళ్ళల్లో మొట్టమొదటి వాడు కంటే ఒక్కొక్కడు తర్వాత క్రమంగా తగ్గుతూ ఉంటారు, చివరి వాడి దగ్గర నుంచి మొదటికి వెళ్తే ఎక్కువ ఎక్కువగా అవుతూ ఉంటారు. గణావోచో నిష్క్రమోధ చతుర్థేశమాసి, 4 నెలలు పిల్లవాడికి వచ్చేసినాయండి, ఇంట్లో నుంచి బయటికి తీసుకొచ్చారు, గృహం నుంచి గృహ నిష్క్రమణ అనే కార్యం చేశారు. 6వ నెలలో అన్నప్రాసనం చేశారు, అలాగే సంవత్సరం అయిన తర్వాత చూడాకర్మ చేశారు, శ్రవణ నక్షత్రంలో చెవులు గుట్టించారు. అన్ని కర్మలు తెలిసినవాడు కదా మహానుభావుడు విశ్వానరుడు. బ్రహ్మతేజస్సు బాగా వృద్ధి పొందడం కొరకని చెప్పి 5వ ఏట ఉపనయనం చేశారు. తర్వాత శ్రావణ పూర్ణిమ నాడు ఉపాకర్మ చేశారు, వేదాధ్యయన అర్హత వస్తుంది. 3 సంవత్సరాలు మాత్రమే అతడు వేదం చదివాడండి, మొత్తం కూడా విధినాపి అధ్యస్త సాంగపదక్రమాతో సాంగోపాంగంగా వేదములన్నీ చదివేశాడు కేవలం 3 సంవత్సరాలు. వాళ్ళు నిమిత్త మాత్రం గురువు సాక్షిభూతంగా ఉంటాడు. శ్రీకృష్ణ పరమాత్మ సాందీపని దగ్గర మరి 64 విద్యలు మరి 64 రోజుల్లో నేర్చుకోవాలా, ఊరికే సాక్షి మాత్రంగానే గురువు, అంతేగాని అలా వచ్చేసేసినాయి. 3 సంవత్సరాల్లో చదువుకున్నాడు, సమస్త విద్యలు అయిపోయినాయి, సాక్షి మాత్రంగా గురువు మాత్రం గురుముఖంగా చదవాలి కాబట్టి చదివాడు అంతే. లోకానికి మరి అందరికీ ఆదర్శంగా ఉండాలిగా, అందువల్ల వారు కూడా గురువు దగ్గర నేర్చుకుంటూ ఉంటారు. చాలా వినయంగా ఉంటూ ఉన్నాడు ఈ పిల్లవాడు, మంచి శక్తిమంతుడు అవుతూ ఉన్నాడు. 9 ఏళ్ల వయస్సు వచ్చిందండి, చక్కగా తల్లిదండ్రులకు సేవలు చేస్తూ ఉన్నాడు, సంతోషంగా ఉన్నాడు. ఈ వైశ్వానరుడు, విశ్వానరుని కుమారుడు కాబట్టి ఇతన్ని వైశ్వానరుడు అని అంటారు. విశ్వాన అనారోగ్యం ప్రాప్త్యాది. ఇంతలో లోకములన్నీ తిరుగుతుండే నారద మహర్షి వచ్చాడు. నారదుడు వచ్చి, ఓమయ్య విశ్వానరా, నువ్వు మహాభాగా, ఓ సుచుష్మతి శుభవ్రత, ఈ పిల్లవాడు ఈ గృహపతి మీరు చెప్పిన మాట వింటున్నారా? తండ్రి కంటే తల్లిదండ్రుల కంటే వేరే తీర్థం లేదయ్యా. దేవుడు లేడు, గురువు లేడు, సత్క్రియ లేదు. విహాయ పిత్రోర్వచనం నాణ్యం. తల్లిదండ్రుల మాట వినటమే ధర్మం, అంతకంటే వేరే ధర్మం లేదు. సుతశ్చ సుతుడికి నా పిత్రోర్ అధికం కించితు. ముల్లోకములలో కూడా తండ్రి కంటే కొద్దిగా తల్లే ఎక్కువ అన్నారు ఇక్కడ ఈ పురాణంలో. కానీ మహాభారతంలో ఇద్దరూ సమానం అని చెప్పి వచ్చింది. తల్లి తండ్రి ఇద్దరూ సమానం. ఆ పోషణ విషయంలో శ్రద్ధ తీసుకుంటున్నాడు ఆయన, ధనము సంపాదించి కావలసినవన్నీ. ఈమె గర్భధారణ చేసింది కాబట్టి ఇద్దరూ సమానమైన మహాభారతంలో వచ్చింది. ఇక్కడ తల్లి కొద్దిగా ఎక్కువ. దానికి ఉదాహరణ కూడా చెబుతున్నాడు. ఎందువల్లంటే గర్భధారణ చేస్తున్నది, చిన్నప్పుడు పెంచుతున్నది, అందువల్లనే పితుర్మాత గరి చేసి తండ్రి కంటే తల్లి కొద్దిగా ఎక్కువ అన్నాడు. అంభోభిరభిషిచ్చస్వం జననీ చరణ. తల్లి పాదములు కడిగి ఆ నీళ్లు గనక మనమే శిరస్సు పైన చల్లుకుంటేటండి గంగా స్నానం చేసిన ఫలితం వస్తుందిటండి. సన్యస్తాఖిల కర్మాపి. సన్యసించాడనుకోండి కొడుకు, ఆ తండ్రి వెళ్ళి ఆ కొడుకు నమస్కారం చేయాలి. తల్లికి మాత్రం కొడుకు సన్యాసి అయినప్పుడు నమస్కారం చేసేటువంటి అర్హత లేదు. ఆ సన్యాసి తల్లికి కూడా నమస్కరిస్తాడు. దీన్ని బట్టే మనకు తండ్రి కంటే తల్లి ఆధిక్యత మనకు అర్థమవుతూ ఉన్నది. సర్వవంజేన యతినా, అందరూ నమస్కరిస్తారు యతికి. అలాంటికే ప్రసూర్ వంజ్య ప్రయత్నత, ప్రయత్నపూర్వకంగా నమస్కరించాలి తల్లిని. శంకరాచార్యుని మనం గనక గుర్తుంచుకుంటే ఆ మాతృభక్తి ఎంత గొప్పదో తెలుస్తుంది. ఆ చివరి సమయంలో కూడా ఎలా వచ్చాడో మహానుభావుడు, అక్కడి నుంచి మరణ సమయంలో వచ్చేసాడు. ఆయన దహన సమయంలో ఎవరూ సహకరించలా, ఎందువల్లంటే ఈయన సన్యాసి కర్మ చేస్తున్నాడని చెప్పి. ఆయనే పాపం, ఆయన ఒక్కడు ఆయనే ఈ అంత్యక్రియలన్నీ చేశాడు మహానుభావుడు. ఆ తల్లికి ఇచ్చిన మాట ప్రకారం వచ్చి పూర్ణానది, ఆమె కష్టపడుతూ ఉంటే ఆ పూర్ణానదిని ఇంటి దగ్గరికి రప్పించాడు మహానుభావుడు. ఎంత మాతృభక్తి పరాయణుడు ఆ శంకరాచార్యుల వారు. ప్రాప్నుయాత్ స్వ, అందువల్లనే తల్లి నమస్కరింపదగింది. ఆ తల్లిని సేవించాడనమాట. తల్లికి మరి అంత్యక్రియలు చేశాడు ఆదిశంకరులు. దీనికి ఉదాహరణగా ఇదమేవ తపోచుగ్రం, ఇదమే ఇదే గొప్ప తపస్సు తల్లిని సేవించడమే. ఇదమే తల్లిదండ్రులను, ఇదే పరమవ్రతం. అయమేవ పరోధర్మం, ఇదే పరమధర్మం తల్లిదండ్రులని సంతోషపేయడమే. ఇలా ఉంటూ ఉండంగానండి, మీ అబ్బాయి నేను అనుకుంటున్నాను అందరిలాగా తల్లిదండ్రుల మాట వినేవాడు కాదు, చక్కగా మీ మాట వింటున్నాడని నేను అనుకుంటూ ఉన్నాను అన్నాడండి. వైశ్వానరా సమ్యబ్జేహి మమో అని ఆ పిల్లవాడిని పిలిచి, వైశ్వానరా నా ఒళ్ళో కూర్చో అన్నాడు. ఏది నీ యొక్క లక్షణాలు చూస్తానన్నాడు. ఒక్కసారి నువ్వు నీ చెయ్యి నాకు చూపించు, కుడి చెయ్యి అన్నాడు. మగపిల్లలకు కుడి చెయ్యి చూడాలి జాతకం చెప్పి వెంటనే ఆ బాలుడు వెంటనే వచ్చి కూర్చోలా. వాళ్ళ నాన్నకు తల్లిదండ్రుల అనుమతి తీసుకుని వచ్చి ఈ నారద మహర్షి యొక్క ఒళ్ళో కూర్చున్నాడు ఈ వైశ్వానరుడు. నారదుడికి నమస్కారం చేశాడు, ఒళ్ళో కూర్చున్నాడు. అప్పుడే ఒక్కసారి మొత్తం శరీరం అంతా చూచాడండి నారద మహర్షి. అన్నీ చూచాడు. ఏం చేశాడు అంటే, ఒక దారం ఉంది, మూడు ఉప్పేటల దారం, దాని కుంకుమ పూశాడు. ఆ దారం ఉందే ఇట్లా చేయి చాచాడు, ఈ చివరి నుంచి ఆ చివరి దాకా కొలిచాడు. ఉంటే అది ఎంత ఉందంటే 108 అంగుళాలు ఉంది. శిరస్సు నుంచి నఖ పర్యంతం కూడా 128, 108 108 అంగుళాలు ఉంది. అట్లా కనుక ఉంటేటండి పృథ్వీపాలుడు అవుతాడు ఈ బాలుడు అని చెప్పి చెప్పాడు. ఇలా అనేక లక్షణాలు ఇక్కడ దాదాపు ప్రతి అవయవాలకు సంబంధించిన లక్షణాలు కోకొల్లలుగా వర్ణించారు. అట్లా వర్ణించి అన్ని లక్షణాలు ఇతనిలో చాలా మంచిగా ఉన్నాయి. దిక్పాలకుడు అవుతాడు, మహామహీపాలుడు అవుతాడు, ఆయుష్మంతుడు అవుతాడు అని ఆయా లక్షణాలన్నీ చెప్పి చివరికే ఒక్క మాట అన్నాడండి. చివరికి ఇంత చెప్పి అన్ని శుభలక్షణాలు చెప్పాడు. చెప్పడానికి వీళ్ళ ఎన్ని శుభలక్షణాలు చెప్పారు. జాతకాలు చెప్పేవాళ్ళు కూడా ఇలాగే చెబుతారు. బాగా నారదుడికి అన్ని శాస్త్రాలు తెలుసు కదా, అన్ని మంచి లక్షణాలే చెప్పాడు. దాదాపు ప్రతి అవయం వేళ్ల మధ్య ఇట్లా ఉండాలటండి, ఖాళీలు ఉండకూడదుట, ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చాడు. ఏవేవి ఎంత ముక్కు ఎలా ఉండాలి, చెవులు ఎలా ఉండాలి, అన్నీ కూడా చెప్పి అన్ని శుభలక్షణాలు ఉన్నాయి మీ పిల్లవాడు, అన్నీ బాగా ఉంటుందని చెప్పి చెప్పి, కింతు సర్వగుణోభేదం సర్వలక్షణ లక్షితం సంపూర్ణ నిర్మల కళం పాతయేతు విధు. ఏం చెప్పాలి ఆ బ్రహ్మ మధ్యలోనే మీ అబ్బాయిని కాస్త పతనం చేస్తాడు అన్నాడండి. ఆ బ్రహ్మ మరి మరి ఎందుకు ఆ రకంగా చేస్తున్నాడో. కాబట్టి మీ అబ్బాయిని తస్మాత్ సర్వప్రయత్నేన రక్షణీయస్త్వసౌ శిశు, నువ్వు సర్వప్రయత్నంగా ఈ పిల్లవాడి విషయంలో నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. అన్నీ బాగానే ఉన్నాయి, కానీ ప్రమాదం కూడా ఉన్నది, పెద్ద గండం కూడా ఉంది మధ్యలో. గుణోపి దోషదాం యాతి వక్రీభూతే విధాతరే, ఎంత మంచి లక్షణాలున్నా ఆ విధి మనకు అనుకూలించకపోతే దాని పరిణామం చాలా భిన్నంగా ఉంటుంది. శంకే అస్య ద్వాదశే వర్షే ప్రత్యూహో విద్యుదగ్నిత, 12వ సంవత్సరం వచ్చిన తర్వాత ఈ పిల్లవాడు విద్యుత్ అగ్ని వజ్రాయుధము యొక్క ఆ దెబ్బ వల్ల కాస్త ప్రమాదం సంభవించే అవకాశం ఉంది, జాగ్రత్తగా చూసుకొని పిల్లవాడిని ఇచ్చుత్వా నారదో ధీమాన్ సజగామ యథాగతం, ఆయన కాస్త వెళ్ళిపోయినాడు. స్వస్తి. పంచక్రోశాత్మకాయ మహాలింగాయ జ్యోతిర్లింగస్వరూపాయ కాశీ విశ్వేశ్వరాయ శ్రీశివాయ నమః. మంగళం శ్రీమహేషాయ సర్వభూతాంతరాత్మనే నీలకంఠాయ నిత్యాయ గౌరీనాథాయ మంగళం. కైలాసగిరివాసాయ రుద్రాయ పరమాత్మనే సచ్చిదానందరూపాయ సాంబదేవాయ మంగళం. కాశీపురనివాసాయ కామితార్థప్రదాయినే అన్నపూర్ణాసమేతాయ విశ్వనాథాయ మంగళం. హర హర మహాదేవ శంభో. కాశీ విశ్వనాథ గంగే మాతా పార్వతీ.